ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नानाशास्त्रविचारनैकनिपुनो सद्धर्मसंस्थापको लोकानां हितकारिनो त्रिभुवने मान्यो शरण्याकरो राधाकृष्णपदारविन्दभजना आनन्देन मत्तालिको वन्दे रूपसनातनो रघुजुगो श्रीजीव गोपालको। ॐ ज्ञानतिमिरन्धस्याज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वांशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्। మనం ఉపదేశామృతం గురించి చర్చ చేస్తున్నాం గత కొన్ని వారాలుగా. ఇందులో మనం ముందుకెళ్లే ముందు ఒక చిన్న మాట, ఇనుముని గనక మనం ఈ వాతావరణానికి గనక ఎక్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇనుము తుప్పుపడుతుంది, చాలా త్వరగా తుప్పుపట్టి దాని యొక్క లక్షణం కోల్పోయి దాంట్లో ఉండేటువంటి బలవంతా కూడా పోతుంది, అది ఇంకా ఉపయోగపడదు అన్నమాట. దాని యొక్క శక్తి కోల్పోయేది, ఉపయోగపడదు ఇనుము. అదేవిధంగా మన చైతన్యం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి కాలుష్యానికి గనక ఎక్స్పోజ్ అయినట్లయితే త్వరగా మన ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం మీద ఈ భౌతికమైనటువంటి పొర కప్పబడిపోతుంది అన్నమాట. సో ఈ పొరని మనం క్లీన్ చేస్తే తప్ప మళ్ళీ ఆధ్యాత్మిక చైతన్యం తెచ్చుకోలేము. సో కాబట్టి ఈ పొరని క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఏమిటి, ఎలా ఈ పొర అనేటువంటిది క్లీన్ చేయబడుతుంది, రెగ్యులర్గా శ్రవణం చేయడం ద్వారా. అంటే ఒక మైండ్లెస్గా కాకుండా, అంటే ఒక ఏదో ఒక తంతులా కాకుండా రెగ్యులర్గా ఒక శాస్త్రం నుంచి భక్తుల నుంచి శ్రద్ధగా వినడం ద్వారా మాత్రమే ఈ యొక్క పొర అనేటువంటిది పోతుంది అన్నమాట. ఈ తుప్పు పట్టేటువంటి చైతన్యానికి తుప్పు పట్టేటువంటి పొర అనేటువంటిది పోతుంది అన్నమాట. అంటే రోజు మనం ఇలాంటి ఒక అవకాశం అనేటువంటిది రోజు మనకు ఉండాలి. ఈ చైతన్యాన్ని క్లీన్ చేసేటువంటి అవకాశం మనకు రోజు ఒక అవకాశం మనం తెప్పించుకోవాలి. మన యొక్క రెగ్యులర్ షెడ్యూల్లో ఇది ఒక ముఖ్యంగా ఇది ఒక షెడ్యూల్లా మనం పెట్టుకొని ఉండాలి. ఈ తుప్పు మనల్ని పోగొట్టేటువంటిది, లేకపోతే చాలా ఈజీగా భౌతిక కాలుష్యం అంటేసుకుంటుంది మన చైతన్యానికి. ఎంతో టైం పట్టదు భౌతిక కాలుష్యం అంటుకోవడానికి. మనం ఈ ప్రపంచానికే చెందిన వాళ్ళం కాదు, ఇదంతా టెంపరీ వరల్డ్. ఇక్కడ ఉండేటువంటి రిలేషన్షిప్స్ టెంపరీ. మన యాక్చువల్గా ఇది ఈ నాలెడ్జ్ మనకుంది, బట్ ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనం దాన్ని ఆచరణలోకి తీసుకెళ్లేకపోతున్నాం. ఎందుకనంటే అది కవర్ అయిపోతుంది, ఆ నాలెడ్జ్ అనేటువంటిది కవర్ అయిపోతుంది. ఎలా కవర్ అయిపోతుంది, భౌతికమైనటువంటి అట్మాస్ఫియర్. సపోజ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తాం, కానీ ఆ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏమిటి, కృష్ణుని కనెక్ట్ అవ్వాలి అనేటువంటి పర్పస్ అనేటువంటిది ఆలోచించకుండా దాంట్లోనే పూర్తిగా మునిగిపోతాం అన్నమాట. ఆ మునిగిపోవడం అనేటువంటిది కాకుండా శ్రవణం ఏం చేస్తుంది, మేల్కొల్పుతుంది. ఎక్కడికి మేల్కొల్పుతుంది, దీని యొక్క ప్రయోజనం ఇది నువ్వు చేస్తున్నావు, ఇక్కడ చేసేటువంటి కార్యకలాపాలు అక్కడికి వెళ్ళటానికి, అక్కడ కనెక్ట్ అవ్వడానికి ఈ కార్యకలాపాలు. ఒకవేళ అక్కడికి వెళ్ళటానికి కనెక్ట్ అవ్వడానికి కాకపోతే ఈ కార్యకలాపానికి విలువ లేదు అనేటువంటి ఒక చైతన్య ఉద్ధరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం ఈ కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా సరైనటువంటి చైతన్యంతో చేసే అవకాశం ఉంది. సో అందువల్ల శ్రద్ధతో భక్తితో కూర్చొని శ్రవణం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రోజు ఇది చేయకపోతే ప్రభుపాదులు వారు ఏదో రకంగా ఆ శ్రద్ధ మనకు రావాలి, ఏదో రకంగా ఆ క్లీన్ అవ్వాలి, కాన్షియస్నెస్ అనేటువంటిది క్లీన్ అవ్వాలి. ప్రభుపాదులు వారి పుస్తకం శ్రద్ధగా చదవడం ద్వారా, అంటే ఏదో నేను ఆశ్రమంలో కూర్చున్నాను కదా ఏవో రెండు పేజీలు చదవాలి కాబట్టి చదవడం కాదు. ప్రభుపాదులు వారు నా ఉద్ధరణ కోసం ఈ పుస్తకాలు రాశారు కాబట్టి దీన్ని శ్రద్ధగా కూర్చొని 15 నిమిషాలైనా చదవాలనేటువంటి ఉద్దేశంతో చదివితే దానివల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. లేదా భాగవతం క్లాస్లో ఇంకా రోజు నేను ఆశ్రమంలో ఎలాగ ఉన్నాను కాబట్టి భాగవతం క్లాస్ వినాలనే ఉద్దేశంతో కాకుండా ఈ భాగవతం క్లాస్లో ఏ ముత్యం దొరుకుతుందో, ఏ వజ్రం దొరుకుతుందో, ఏం దొరుకుతుందో నేను శ్రద్ధగా దీన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కనుక నిజంగా భాగవతం క్లాస్లో కూర్చుంటే నిజంగా నీకు వజ్రాలు వైఢూర్యాలు దొరికే అవకాశం ఉంది. అంటే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలి? ఈ చైతన్యాన్ని కడగటానికి ఉపయోగించుకోవాలి. ఒకవేళ కడగకపోతే దాన్ని అలా వదిలేసావు అనుకో ఏమవుతుంది? ఆ తుప్పు ఎంతగా పేరుకుపోతుంది అంటే దాన్ని నువ్వు ఇంకా క్లీన్ చేసేంత పరిస్థితి రాదు, దాని ఇనుముని పూర్తిగా విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో మన చైతన్యం కూడా అలాంటిది అన్నమాట. అందువల్ల సిన్సియర్ డివోటీస్ అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎలా గుర్తించవచ్చు సిన్సియర్ డివోటీస్ అంటే హూ అప్లై దేర్ హార్ట్ టు కృష్ణస్ మెసేజ్. ఎవరైతే తమ హార్ట్స్ని కృష్ణుని మెసేజ్ని వినటానికి, కృష్ణుని మెసేజ్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడతారో వాళ్ళు సిన్సియర్ డివోటీస్. సో ఇక్కడ మనకి ఉపదేశామృతంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గతసారి మనం చర్చ చేసుకున్నాం, అది ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకుని దాని కంటే ఇప్పుడు ముందుకు వెళదాం. మీకు గుర్తుందా లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటిది? రెండు విషయాల గురించి చెప్పుకున్నాం. ప్రభుపాదులు వారు మొదలు పెట్టడమే ఈ ప్రథమ బిందువులో మొదలు పెట్టడమే ప్రభుపాదులు వారు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రభుపాదులు వారు. ఏమిటో ముఖ్యమైనటువంటి విషయం, రెండు విషయాల గురించి చెప్పుకున్నాం కదా, ఒకటి ప్రాయశ్చిత్త, ఇంకోటి పశ్చాత్తాప. ఈ రెండింటి విషయాలు, ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్నాం. రెండిటికి ముఖ్యమైన తేడా ఏమిటి? ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి ఉన్న ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి? వెరీ గుడ్. ప్రాయశ్చిత్తం కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రం వస్తుంది, పశ్చాత్తాపం అనేటువంటిది పర్మనెంట్ సొల్యూషన్కి దారితీస్తుంది. అదే కదా మీరు ఉంటుంది, ఫైన్ కట్టేసి వెళ్ళిపోవడం ప్రాయశ్చిత్తం. అది పశ్చాత్తాపం అంటే మళ్ళీ ఆ పని జరగకుండా మార్చుకోవటం, మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా మార్చుకోవడం, అది పశ్చాత్తాపం. గుడ్. ఇంకా తేడా కనుక గమనించినట్లయితే పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి ఇంకో తేడా, ముఖ్యమైన తేడా ఏదని చెప్పండి. యాటిట్యూడ్లో తేడా చెప్పండి ఈ రెండింటికి. ప్రాయశ్చిత్తం యాటిట్యూడ్ ఎలాంటిది, పశ్చాత్తాప యాటిట్యూడ్ ఎలాంటిది? సో ప్రాయశ్చిత్తంలో పరివర్తనకి అవకాశం ఉన్నది, పశ్చాత్తాపంలో పరివర్తనకి అవకాశం ఉంది, ప్రాయశ్చిత్తంలో పరివర్తనకి అవకాశం లేదన్నమాట. ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం, అంటే ఆ చెడు భావన పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ చెడు భావన తగ్గే అవకాశం ఉంది పశ్చాత్తాపం ద్వారా, నేచురల్గా. సో ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆయన ప్రాయశ్చిత్తానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు, ఆయన హృదయం స్పందించలే. ఆయన అన్నాడు, సుఖదేవ గోస్వామితో అన్నాడు, ఇది నాకేం నచ్చట్లేదు, ఈ ప్రాయశ్చిత్తం నాకు నచ్చట్లేదు, ఈ ప్రాసెస్ నాకు నచ్చట్లేదు, దీనికంటే మంచి ప్రాసెస్ ఏదైనా ఉంటే బాగున్నాయి అని చెప్పి అడగడం జరిగింది అన్నమాట. ఇప్పుడు బెటర్? నౌ ఇస్ ఇట్ బెటర్? ఐఎమ్ ఎ డల్ హెడెడ్ ఫెలో, హౌ కెన్ ఐ బి విజిబుల్ టు యూ? సో పరీక్షిత్ మహారాజు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు అన్నమాట. తర్వాత మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, పశ్చాత్తాపంలో ఉండే 4 అంశాలు గుర్తున్నాయా? 4 R's. 4 R's గుర్తున్నాయా? ఫస్ట్ R ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది మిస్టేక్. అంటే ముందు మనం ఏ తప్పు చేసామనేటువంటిది గుర్తించగలగాలి. ఒకటి. నెంబర్ 2 R ఇస్ రిపెంట్ ఫర్ దట్ రిపెంటెన్స్. నేను రిపెంటెన్స్ లో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను, రిపెంటెన్స్ అంటే ఎలాంటి రిపెంటెన్స్ ఉండాలని చెప్పాను. ఇన్ రిఫరెన్స్ టు స్క్రిప్చర్ రిపెంటెన్స్ ఉండాలి. రిపెంటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఐడియల్ స్టాండర్డ్, ఈ స్టాండర్డ్ నేను ఫాలో అవ్వకుండా ఈ స్టాండర్డ్ తగ్గే విధంగా, అంటే ఒక డివోటీ వర్తించకూడని విధంగా వర్తించానే రిపెంటెన్స్ ఎందుకు రాకూడదో తెలుసా? చెప్తాను రిపెంటెన్స్ ఎందుకు రాకూడదు. తిట్టారనో ఇంకొకటనో ఇంకొకటనో ఈ కారణాల వల్ల రిపెంటెన్స్ రాకూడదు. రిపెంటెన్స్ ఎందుకు రావాలి? స్వచ్ఛందంగా రావాలి. నేను ఒక భూమికి నిర్వహించడం కోసం, నేను ఒక బాధ్యత నిర్వహించడం కోసం నేను ఈ యొక్క స్థానాన్ని ఆక్రమించాను, కానీ ఈ స్థానానికి అనుగుణంగా కాకుండా దానికంటే తక్కువగా వర్తించాను. అంటే నేను కృష్ణుణ్ణి తక్కువ చేసి చూపించాను నా యొక్క పరివర్తన ద్వారా. కృష్ణ, ఐ లెట్ డౌన్ కృష్ణ, ఐ హావ్ లెట్ డౌన్ కృష్ణ. బికాజ్ ఐ హావ్ లెట్ డౌన్ కృష్ణ, ఐ మస్ట్ రిపెంట్. ఐ కుడ్ నాట్ కమ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కృష్ణ, సో ఐ మస్ట్ రిపెంట్. కృష్ణుడు అనుకున్న విధంగా నేను వర్తించలేకపోయాను అనేటువంటి భావనతో పరివర్తన రావాలి. నన్ను ఎవరో తిట్టారనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో భావంతో ఆ రిపెంటెన్స్ రాకూడదు. రిపెంటెన్స్ అంటేనే ఇన్ రిఫరెన్స్ టు కృష్ణస్ డిజైర్, ఇన్ రిఫరెన్స్ టు స్క్రిప్చర్స్. కొంతమందిని అడిగితే ఎందుకు రిపెంట్ అవుతున్నామో వాళ్ళకే తెలియదు. వాళ్ళు రిపెంట్ అవుతారు, బట్ వాళ్ళకే తెలియదు ఎందుకు రిపెంట్ అవుతున్నారు. ఏదో తప్పు జరిగిపోయింది ప్రభు, ఏం చేస్తాం, చాలా బాధపడుతున్నాం ప్రభు, తప్పు జరిగిపోయింది. ఏమయ్యా, ఏం తప్పు జరిగిందో నువ్వు బాధపడుతున్నావయ్యా, అది నువ్వు గుర్తించగలగాలి. ఏం తప్పు జరిగిందని బాధపడుతున్నావు? ఒకవేళ ఫలానా తప్పు జరిగిందని నువ్వు బాధపడకపోతే నీ బాధపడడం కేవలం తాత్కాలికం, బాధపడడం కేవలం ఒక కష్టం అంతే. అదొక దాని ఏమంటారు, ఒక రిచువల్ అంతే, ఒక తంతే. నీ బాధపడడానికి నువ్వు మూల కారణం తెలుసుకొని బాధపడాలి. రిపెంటెన్స్కి మూల కారణం ఏమిటి? రిపెంటెన్స్కి మూల కారణం ఏంటంటే శాస్త్ర వచనాలకు అనుగుణంగా నేను వర్తించలేకపోయాను, అది అందువల్ల నేను బాధపడుతున్నాను. అంటే అక్కడ నీకు ఫోకస్ దేని మీద ఉంది? శాస్త్ర వచనాల మీద ఫోకస్ ఉన్నది. సో నెక్స్ట్ టైం అయినా నేను ఈ శాస్త్ర వచనాలకు అనుగుణంగా వర్తించాలనే భావన వస్తుంది. లేకపోతే నీకు శాస్త్ర వచనాలను గుర్తు చేసుకోకుండా ఊరికి నేను రిపెంట్ అయ్యావనుకో, నేను దేనికి పనికిరానుండి, పనికిమాలనుండి, నేను ఏది సరిగ్గా చేయలేకపోతున్నాను, అందుకే బాధపడుతున్నాను, నెత్తి కొట్టుకుంటున్నానంటే ఏమి దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. నువ్వు యు ఆర్ నాట్ రిమెంబరింగ్ శాస్త్ర, యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆచార్య. సో అందువల్ల ఆచార్యుల ఇన్స్ట్రక్షన్స్ని, శాస్త్రము చెప్పినటువంటి దాన్ని మనం సరిగ్గా పాటించలేకపోయామనేటువంటి భావన నుంచి వచ్చినటువంటి రిపెంటెన్స్ ట్రూ రిపెంటెన్స్, అది నిజమైన పశ్చాత్తాపం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పశ్చాత్తాపం లేకుండా మిగిలి ముందుకు వెళ్ళలేవు నువ్వు. ఇక మూడో పాయింట్ ఏమని చెప్తున్నావు? సో రెక్టిఫికేషన్లో ఒక ముఖ్యమైన అంశం చెప్పాను నేను లాస్ట్ టైం, గుర్తుందా ఏముంటుంది? ఓకే ఇంకా, బట్ దానికంటే ఒక చాలా ముఖ్యమైన అంశం, రెక్టిఫికేషన్కి మూలం హార్ట్ అది నేను చెప్పింది లాస్ట్ టైం. వెరీ గుడ్. రెక్టిఫై నీకు నువ్వుగా చేసుకోలేవు, నీకు నువ్వుగా చేసుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఒక ప్రాపర్ అథారిటీని అప్రోచ్ చేసి ఆ అథారిటీ ఇచ్చిన డైరెక్షన్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు తీసుకొని దాన్ని సబ్మిసివ్గా ఫాలో అయితేనే రెక్టిఫై చేసుకున్నట్టు. అంటే నీ మీ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి నీకు నువ్వు అవకాశం ఇచ్చినట్టు లెక్క. సో ఇది చేశాను కదా, దీని బదులు నేను ఇది చేసుకుంటానని చెప్పేసి అనుకోవడం, దట్ ఈస్ స్పెక్యులేషన్. లాస్ట్ టైం బలభద్రప్రభుని అడిగితే ఆయన పెరుగన్నం తిన్నామని చెప్పాను, అంతే కదా. అంటే అది మనకు మనం, నేను రోజు మంగళాది రాలేదు కాబట్టి పెరగను తింటా. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక అథారిటీని ఫాలో అవ్వకుండా స్వంతగా రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్దో నేను చెప్తాను. ఈరోజు ఏకాదశి దీనికి సంబంధించింది. అది హైదరాబాద్లో ఒక డివోటీ, ఆయన ఒకరోజు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడంటే, నేను మంగళారతికి రాకపోతే మధ్యాహ్నం వరకు ప్రసాదం తీసుకోనని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. సో ఆ తీవ్ర నిర్ణయం వల్ల ఏమైంది అంటే, రోజు మంగళారతికి ఆయన రాగలుగుతున్నాడు. కొద్ది రోజులకి ఏమైందంటే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది అనమాట. అంటే నేను తీసుకున్న డిటర్మినేషన్ మంచి డిటర్మినేషన్ అని కాన్ఫిడెన్స్ కలిగింది. తర్వాత రోజు ఏకాదశి. జనరల్గా ఏకాదశి రోజు డివోటీస్, మరి ఇక్కడ తెలీదు, బట్ కొంతమంది డివోటీస్ మాత్రం మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉంటారు. కొంతమంది డివోటీస్, అందరూ ఉంటారు లేదు నాకు తెలియదు, బట్ అందరూ కొంతమంది డివోటీస్ ఫాస్టింగ్ ఉంటారు. ఈయనకి పొద్దున్న లేచేటప్పుడు ఈ జ్ఞాపకం వచ్చింది, ఏంటి, ఈరోజు ఏకాదశి, ఎలాగూ ఈరోజు మధ్యాహ్నం దాకా ప్రసాదం తీసుకునేది లేదు, కాబట్టి ఈరోజు నేను మంగళారతికి రాకపోయినా సరిపోతుంది. అంటే ఇక్కడ గమనించారా, ఇక్కడ ఉండే ప్రాబ్లం గమనించారా మీరు? ఈ మెంటాలిటీలో ఉండే ప్రాబ్లం గమనించారా? ఏంటి ప్రాబ్లం? అదొకే, అది ఓన్గా తీసుకున్నావు కాబట్టి, నువ్వు ఓన్గా తీసుకున్నావు కాబట్టి ఏమైంది, నువ్వు నీ డెసిషన్ ఫాలో అయినట్టుగా ఉంది. ఇక్కడ మంగళారతి తప్పినట్టుగా ఉందన్నమాట. సో ఇది ప్రాబ్లం అనమాట. ఓన్ గా డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఇది. అది అలా కాకుండా నా గురువు గారు చెప్పారు కాబట్టి నేను మంగళారతికి రావాలనే భావన ఉంటే అది నువ్వు ప్రసాదం తీసుకోవడానికి అవకాశం ఉన్నా లేకపోయినా ఏమైనా సరే నువ్వు మంగళారతికి వెళ్ళే అవకాశం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మంగళారతికి వెళ్ళడం అనే కాదు, ఏ విషయమైనా సరే నాకు నేనుగా తీసుకోవడం కాదు నిర్ణయం, ఇది ఇంకొక సుపీరియర్ పర్సన్ నన్ను ప్రేమించి నా శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తి నాకు చాలా దయతో ఇచ్చినటువంటిది కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలనే ఒక భావనతో ఫాలో అయితే దానివల్ల వచ్చే పవర్ చాలా గొప్ప పవర్. దట్ ఈస్ డివోషనల్ పవర్. దట్ ఈస్ డివోషనల్ పవర్. సో ఆ పవర్తో మనం ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. అలా కాకుండా జస్ట్ సింపుల్ గా ఇది మంచిది నాకు కాబట్టి ఫాలో అవుతాను, నీకు అదే కొద్ది రోజులకి ఏమనిపించవచ్చు చెడ్డదని అనిపించవచ్చు, ఇది టూ మచ్ ఐ థింక్ ఐ విల్ చేంజ్. మనందరికీ మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా, మీరు వేసుకునే టైం టేబుల్ ఎక్కువ రోజు నిలవలేదు అవునా లేదా? నేను ఎన్నోసార్లు టైం టేబుల్ వేసుకున్నా, ఆ టైం టేబుల్ రెండు మూడు రోజులు పాటించా, తర్వాత ఏమైంది? పోయింది టైం టేబుల్. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ ఏదో ఇన్స్పిరేషన్ వస్తుంది, మళ్ళీ టైం టేబుల్ వేసుకుంటా, మళ్ళీ పాటిస్తా, మళ్ళీ పోయింది. బట్ ఏ టైం టేబుల్ ఎక్కువ రోజులు పాటించే అవకాశం ఉంది చెప్పండి? వెరీ గుడ్, ప్రభుపాద టైం టేబుల్, మనకి ప్రభుపాద టైం టేబుల్. బట్ ఇన్ జనరల్ గా ఒకవేళ తండ్రి మీద ప్రేమ ఉంటే ఆ పిల్లవాడు తండ్రి ఇచ్చిన టైం టేబుల్ ని ఎక్కువ రోజులు పాటించే అవకాశం ఉంది, ఉన్న తండ్రి మీద ఉండే ప్రేమతో. సో అలాగే ఇక్కడ మన యొక్క ఇన్స్టిట్యూషన్ లో ప్రభుపాదుల వారు ఒక నిర్ణయం చేసుకున్నారు కాబట్టి దానికి ఎంత గొప్పతనం ఉందో చూడండి, ఆలోచించండి ఒకసారి. 16కి ఎందుకు అంత విలువ ఉంది? 16 ఎవరు నిర్ణయించారు కాబట్టి దానికి అంత విలువ ఉంది. ప్రభుపాదులు వారు నిర్ణయించారు కాబట్టి దానికి అంత విలువ ఉంది. 4:30కి ఎందుకు అంత విలువ ఉంది? ప్రభుపాదులు వారు నిర్ణయించారు కాబట్టి 4:30కి మంగళారతికి అంత విలువ ఉంది. సో ఒక గొప్ప వ్యక్తులు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశాలకు ఏముంటుంది? ఎంపవర్మెంట్ ఉంటుంది. సో నువ్వు దాన్ని పాటించినప్పుడు ఏమవుతుంది? కొన్ని విపత్కర పరిస్థితుల్లో నువ్వు పాటించలేని స్థితిలో కూడా ఎంపవర్మెంట్ వస్తుంది, పాటించి ఎంపవర్మెంట్ వస్తుంది అన్నమాట మనకు. అదే మనకిగా మనం అనుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఏం లేదు, ఎంపవర్మెంట్ లేదు, పాటించే ఎంపవర్మెంట్ దానికి లేదన్న. కాబట్టి నువ్వు 64 మార్లు చేస్తానన్నా దానికి ఎంపవర్మెంట్ ఉండదు. ఇది తక్కువకే కాదు, ఎక్కువ కూడా పనిచేస్తుంది. కొన్ని రోజులకి నీకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట, 64 మార్లు చేస్తాను అనుకున్నాను బట్ చేయలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ మామూలు స్థితికి వస్తావు. కానీ ఎప్పటికీ ఏది మాత్రం వదలవు, 16 మాత్రం వదలవు. ఎందుకు 16 వదలవు? ప్రభుపాదులు ఎంపవర్ చేశారు కాబట్టి. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి చాలా ఎంపవర్మెంట్ ఉంది, చాలా ఎంపవర్మెంట్. అంటే ఒక సుపీరియర్ ఆర్డర్ కి చాలా ఎంపవర్మెంట్ ఉన్నది. కాబట్టి ప్రాయశ్చిత్తంలో పశ్చాత్తాపంలో భాగం ఏమిటంటే మనం చేసుకున్న తప్పుకి మనమే శిక్ష ఇచ్చుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మనకి కోర్టులో కూడా ఒకవేళ వాడు తప్పు చేసిన తర్వాత కూడా వాడు అనడానికి వీల్లేదు, నేను తప్పు చేశానండి, ఒప్పుకున్నానండి, కోర్టు ఎదురుగా నాకు ఫలానా శిక్ష నేనే వేసుకుంటున్నానండి అని అంటే ఎవడైనా ఊరుకుంటాడా? ఊరుకోడే. ఎవరేయాలి శిక్ష? జడ్జి గారు వేయాలి. దానికి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు వేయడానికి కాదు, ఆయన ఎక్కడ ఎలా వేయాలి, జడ్జి గారు ఎలా శిక్ష వేయాలి? అకార్డింగ్ టు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏదైతే ఆయన శిక్షార్హుడో ఆయన దానికి అనుగుణంగా శిక్ష వేయాలి. సో ఈ పశ్చాత్తాపం అనేటువంటిది ఇష్టం వచ్చినట్టు చేసే విమ్సికల్ యాక్టివిటీ కాదు. పశ్చాత్తాపం అంటే ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు శాస్త్ర, ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు వైష్ణవ ప్రిన్సిపల్స్, దెన్ ఓన్లీ పశ్చాత్తాప విల్ హ్యావ్, అప్పుడే పశ్చాత్తాపానికి దాని డిజైర్డ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అందువల్ల ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు ఆ పశ్చాత్తాపం గురించి అడుగుతున్నాడు అన్నమాట. ఇక 4వది చెప్పాను కదా, 4th రీఇన్స్టేటింగ్ అని అంటే మనల్ని ఒక సర్వీస్లో పెట్టారు, ఆ సర్వీస్కి మనం అర్హుడిగా వ్యవహరించకపోతే మళ్ళీ ఆ సర్వీస్లో మనల్ని మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఎవరు పెట్టాలి? మనకి ఎవరైతే ఆ సర్వీస్ ఇచ్చారో ఆ అథారిటీ మళ్ళీ పెట్టాలి. నాయన నువ్వు ఈ కారణాల వల్ల ఇన్ని రోజులు భాగవతం క్లాస్ ఇవ్వకూడదు అని చెప్పి అన్నారనుకున్నా ఎగ్జాంపుల్. సో 1 మంత్ 2 మంత్స్ భాగవతం క్లాస్ బంద్, అతనికి ఇవ్వడం వినడం కాదు. సో 2 నెలల తర్వాత మళ్ళీ అదే అథారిటీ వచ్చి చెప్పాలి, నువ్వు ఇంకా రేపటి నుంచి నువ్వు భాగవతం క్లాస్ ఇవ్వడానికి అర్హుడివి. ఈయన మట్టి 2 నెలలు అయిపోయింది ప్రభు అని పక్కనే కూర్చొని ఆ భాగవతం క్లాస్ ఆసన పట్టుకుని, ప్రభు 2 నెలలు అయిపోయింది ప్రభు అని కుదరదు. యూ కెనాట్ రీఇన్స్టేట్ యువర్ సెల్ఫ్. వెన్ యూఆర్ ఆస్క్డ్ టు గివ్ దెన్ ఓన్లీ యూ షుడ్ గివ్. సో ఇది దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఈ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఫాలో అవుతారో, పక్కాగా ఫాలో అవుతారో, జాగ్రత్తగా ఫాలో అవుతారో, వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేసే అవకాశం లేదు. కొత్త తప్పు చేయొచ్చేమో కానీ ఆ తప్పు మాత్రం చేసే అవకాశం లేదు. అందువల్ల చాలా జాగ్రత్తగా దీన్ని పాటించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మనం రోజు కూడా ఆలోచించుకోవాలి, నా వల్ల ఏం తప్పులు జరుగుతున్నాయి, నా చైతన్యంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ చైతన్య లోపానికి కారణం, మూల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. మనందరి చైతన్య లోపానికి ఒక మూల కారణం చెప్పమంటారా, ఒక ఒక కామన్ మూల కారణం చెప్పండి. ఫర్గెటింగ్ వాట్ అంటే చేసిన తప్పులే మర్చిపోవడం, అదే నువ్వు అంటుంది. ఓకే, అది ఒక కారణం. ఇంకా మూల కారణం, నాయన కృష్ణుని మర్చిపోవడం అనేటువంటిది కొద్దిగా దూరమైన విషయం, ఎందుకంటే కృష్ణుడితో మనకు సంబంధమే లేదు ప్రస్తుతం. ఇంకా మర్చిపోవడం ఎక్కడుంది అంటే, సంబంధం ఉంది బట్ కాస్త దూరం, అవునా కదా? నిజాయితీగా చెప్పుకోవాలనుకుంటే మనం కృష్ణుడి యొక్క సంబంధాన్ని ఫీల్ అయితే అప్పుడు మర్చిపోతే అప్పుడు అనుకోవడానికి, ముందే ఫీల్ అవ్వడమే లేదు కదా మనకి. సో మర్చిపోవడం వేరే విషయం, నేను చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేసింది రాదు, అదే వెరీ గుడ్. ఇంకా నేను భోక్తని, ఇంకా ఐఎమ్ ది కంట్రోలర్, ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది ప్రొప్రైటర్, దట్ ఈస్ ఎనీవే దేర్. నెగ్లిజెంట్ గా ఉండడం, నిర్లక్ష్యం ధోరణి వ్యవహరించి, ఇంకా మూల కారణం ఉంటుంది. ఇంకా దానికంటే ఇంకా లోతైనటువంటి మూల కారణం ఉంది. మనం రెగ్యులర్ గా తప్పులు చేయడానికి ఒక మూల కారణం ఉంటుంది. బట్ ఐఎమ్ ఆస్కింగ్, వై దట్ ఎర్రర్ కమ్స్ టు హ్యూమన్, వాట్ ఈస్ ల్యాకింగ్? కరెక్టే, అసంపూర్ణ ఇంద్రియాలు మోసపు చేసే భావన ఇవన్నీ కరెక్టే. ఒక ఫండమెంటల్ క్వాలిటీ లేదు, అందువల్ల మనం తప్పులు చేస్తాం. అందువల్ల మనం ఏమిటా ఫండమెంటల్ క్వాలిటీ? అది లేకపోవడం వల్ల, గ్రాటిట్యూడ్ అనేటువంటి లేకపోవడం వల్ల మనం తప్పులు చేస్తాం. భూదేవి ఎవరినైనా భరిస్తుంది కానీ ఎవరిని భరించలేదంట, గ్రాటిట్యూడ్ లేని వ్యక్తిని భరించలేదంట భూదేవి. గ్రాటిట్యూడ్ లేని వ్యక్తిని భూదేవి భరించింది. సో ఏమిటా గ్రాటిట్యూడ్, దేనికి నేను గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేనికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి? సపోజ్ మనల్ని అందరినీ కూడాను మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని అంటే మనకి అది హృదయపూర్వకంగా రావాల్సినటువంటిది కదా కృతజ్ఞత, అదేదో ఊరికినే అనేసుకునేది కాదు కదా. సో దేనికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఎప్పుడు నా కృతజ్ఞత భావం కలుగుతుంది చెప్పండి? నాలో కృతజ్ఞత భావం రావాలంటే ఏం ఆలోచించాలి? మనల్ నుంచి ఏం ఆశించకుండా మనకు ఎవరైనా ఉపకారం చేసినప్పుడు వెరీ గుడ్, ఎస్ దట్స్ వెరీ గుడ్ పోర్షన్. సో ఒక కాంప్రహెన్సివ్ గా చెప్పాలనుకుంటే, పరిపూర్ణంగా చెప్పాలనుకుంటే, పరిపూర్ణంగా చెప్పాలనుకుంటే అంటే నేను చెప్తాను, మీరు దాన్ని ఆలోచించి నాకు చెప్పండి అది కరెక్ట్ కాదు అని, అంటే దానికి మీరు సమ్మతిస్తారా లేదు చెప్పండి. నాకు నా పూర్వస్థితి గుర్తు తెచ్చుకుని ప్రస్తుత స్థితి గుర్తు తెచ్చుకుంటే రెండింటికి మధ్య తేడా కనబడితే ఆ తేడాకి ఎవరో కారణం అయి ఉంటారు. ఆ వ్యక్తుల్ని నేను గుర్తుపెట్టుకోకపోతే నేను ఎవరిని కృతజ్ఞత లేనివాడను. నా పూర్వపు స్థితి ఏమిటి, ప్రస్తుత స్థితి ఏమిటి? అంటే పూర్వపు స్థితి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకొని తీరాలి. పూర్వపు స్థితి గుర్తు ఉంచుకొని తీరాలి. మీకు తెలుసా, ప్రభుపాదులు వారు ఒక మాట అన్నారు, ఈరోజు మీరు కృష్ణ చైతన్యంలోకి వచ్చి చాలా ఉత్సాహంగా మీరు అందరూ కూడా పాల్గొంటున్నారు, బట్ ఒకప్పుడు మీ స్థితి మీకు గుర్తున్నదా, ఏ స్థాయిలో నుంచి మిమ్మల్ని పైకి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అనేటువంటిది మీరు గుర్తుపట్టకపోతే త్వరగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? యూ విల్ గో బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ habits. It is not our power by which we have been uplifted. ఇట్ ఈస్ బై ది పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ మాస్టర్స్ మర్సీ వీఆర్ అప్లిఫ్టెడ్. అంటే ఒక శుద్ధ భక్తుని యొక్క కృప వల్ల మనం ఈ స్థాయిలో నిలబడి ఉన్నాం. మనమేమనుకుంటున్నామనంటే నేను నా స్వశక్తితో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఒకసారి కృప ఇలా లిఫ్ట్ చేస్తే చాలు ఏమైపోయింది, మళ్ళీ ఇమీడియట్లీ యూ సింక్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ హ్యాబిట్స్, ఇమీడియట్లీ యూ విల్ సింక్ బ్యాక్. అందువల్ల ఇది ఎప్పుడు మన పూర్వపు స్థితిని మనం ఎప్పుడు మర్చిపోయాము అని అంటే అర్థం ఏమిటి, మనకేం లేదు, గ్రాటిట్యూడ్ లేదు. మన పూర్వస్థితి మర్చిపోయామంటే డెఫినెట్ గా మన గ్రాటిట్యూడ్ లేదు. సో అందరూ కూడా నాకు తెలుసు నా పూర్వస్థితి ఏంటో, ఎంత భయంకరమైనటువంటి స్థితి నాకు తెలుసు. చాలా ఒక గొప్ప ఎగ్జాల్టెడ్ డివోటి నేను కలిసాను ఒక ఆయన్ని, ఆయన ఈ రోజుకి ఆయన చాలా గొప్ప ఎగ్జాల్టెడ్ డివోటి, బట్ ఈ రోజుకి ఆయన గుర్తు పెట్టుకుంటాడు ఏంటి, ఆయన పూర్వపు స్థితి ఏమిటి, ఆయనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా ఆయనకి అప్లిఫ్ట్ చేశారో ఈ రోజు కూడా గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి ఆయన ఈరోజు ఆ స్థాయిలో అంత భక్తి చేయగలుగుతున్నాడు. సో మనందరికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే వీ క్విక్లీ ఫర్గెట్ అవర్ ప్రీవియస్ కండిషన్, వెరీ క్విక్లీ ఫర్గెట్ అవర్ ప్రీవియస్ కండిషన్. సర్వీస్ సర్వీస్ సింపుల్ గ్రాటిట్యూడ్ ని చూపించే విధానం త్రూ సర్వీస్, సెల్ఫ్ లెస్ సర్వీస్. గ్రాటిట్యూడ్ ఇస్ నాట్ సమ్ లిప్ సర్వీస్, ప్రభు నేను మీకు చాలా కృతజ్ఞుడిని ప్రభు, మీరు నాకు ఎంత ఉపకారం చేశారో నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రభు, చాలా చాలా కృతజ్ఞతలు, శతకోటి వందనాలు. నేనే హాస్యాస్పదంగా మాట్లాడలేదు, నేను చాలా మందిని చూశాను. ఇప్పుడు ఆ కృతజ్ఞత చూపించాలి ఎలా, దేనికోసమైతే మనల్ని నిలబెట్టారో ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి వాళ్ళకి గొప్పతనం వచ్చే విధంగా మనం వర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు మనలాంటి వారిని దీనహీనా జాతచిలో హరినామే ఉద్ధారిలో తార సాక్షి జగాయ్ మాదాయ్, తార సాక్షి జగాయ్ మాదాయ్, దీనహీనా జాతచిలో హరినామ ఉద్ధారిలో. అంటే హరినామం ఎంత గొప్పదేనంటే దీనుల్ని హీనుల్ని కూడా, ఎలాంటి దీనుల్ని హీనుల్ని, జగాయమదా ఎలాంటి దీనుల్ని హీనుల్ని కూడాను హరినామం ఉద్ధరిస్తుంది అనేటువంటిది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ని ప్రభుపాదులు వారు చూపించారు, మనకి ప్రత్యక్షంగా చూపించారు. ఎలా, జగాయమదా ఎలాంటి వ్యక్తుల్ని ప్రభుపాదులు వారు ఉద్ధరించి చూపించారు. కాబట్టి ఆయన ఏ ప్రిన్సిపల్ కోసమైతే ఉద్ధరించారో దానికి నిలబడినట్లయితే నువ్వు యాక్చువల్గా కృతజ్ఞత చూపించినట్టు, ఆ ప్రిన్సిపల్కి నిలబడితే. అలా కాకుండా కొన్ని రోజులకి ఏమనుకుంటామంటే, నేను రీసెంట్గా కొంతమందికి కొన్ని మెసేజ్ పంపించాను, నాకు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. ఆ మెసేజ్ పంపించిన తర్వాత మొదటి రోజు ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ ప్రభు అన్నారు, ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ ప్రభు అన్నారు. తర్వాత ఏమవుతుందో తెలుసా, అంటే ఈ 100 మందిలో ఒకరిద్దరు అన్నారు, అది గుర్తుపెట్టుకోండి ఈ విషయం, 100 మందిలో ఒకరిద్దరు అన్నారు అంటే ఇంకా 98 మంది 95 మంది. సో నేను అనుకుంటున్నాను, అంటే నేనేదో పంపించానని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలని కాదు నా ఉద్దేశం. నాకు అప్పుడు అనిపించి, నాకు దాని నుంచి ఒక బ్యూటిఫుల్ రియలైజేషన్ వచ్చింది ఏంటినంటే, నేను కూడా చేస్తుంది అదే కదా, ఏంటి రోజు నేను కృష్ణుడిచ్చే ఫెసిలిటీస్ అన్ని తీసేసుకుంటున్నా, రోజు గాలి నీరు యూనో సూర్యరశ్మి ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నా. ఇదేదో నేనేమనుకుంటున్నాను, ఏం పెద్ద విషయం ఏంది, అందరికీ వస్తుంది కదా అనేటువంటి భావంతోనే తీసుకొని ఒక్కరోజు కూడా నేను కృష్ణునికి మనస్ఫూర్తిగా ఏం చెప్పలేదు, థ్యాంక్ యూ కృష్ణ అని మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అందరికి ఇస్తున్నావు కదా నాకు కూడా ఇస్తున్నా, పెద్ద విషయమే ఉంది అనేటువంటి ఒక భావన, అంటే ఒక చులకన భావన అనమాట. అంటే కృతజ్ఞత లేకపోవడానికి కారణం ఏమిటంటే ఒక చులకన భావన, కృతజ్ఞత లేకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే అందరికీ ఇస్తే నాకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక అధికారం, ఒక రకమైనటువంటి భావన. ఏమిటి, అందరికి ఇస్తున్నారు కదా నాకు ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్, సటిల్ పాయింట్, చాలా సటిల్ పాయింట్. అందరికీ దొరుకుతుంది కాబట్టి నాకు కూడా దొరకాలనేటువంటి హక్కుదారుడుగా వ్యవహరించడం, హక్కుదారుడుగా ఆలోచించడం అనమాట. ఎందుకయ్యా నీకు ఇవ్వాలి, ఏం చేసావు అని నీకు ఇవ్వాలి, అందరికీ దొరుకుతుంది కానీ నాకు కూడా ఇవ్వాలి అని నువ్వు ఎలా అడగలుగుతావు? అంటే ఆల్రెడీ హృదయంలో ఈ యొక్క భావన ఉంది, బాగా లోతుగా ఈ భావన మురిగి ఉంది. ఏమిటి, ఎవడి కోసం రాదు నాకు, ఎందుకోసం రాదు, తప్పనిసరిగా నేను ఎవడైనా పర్వాలేదు నాకు రాదు వచ్చి తీరాల్సిందే అనేటువంటి ఒక భావన ఉంది చూసారా, ఆ భావన బాగా మురిగిపోయింది అనమాట మనకి. ఆ భావన మనందరికి మురిగిపోయి ఉండడం వల్ల సో మనం ఏమనుకుంటున్నామంటే డెఫినెట్గా నాకు ఎందుకు సప్లై చేయరు అనేటువంటి భావన ఉందన్నమాట. సో కృతజ్ఞత ఎప్పుడు రాదు, మూడు నాలుగు కారణాలు చెప్పాను ఇప్పుడే కృతజ్ఞత రాకపోవడానికి కారణాలు చెప్పాను, చెప్పండి ఒక్కొక్కటి. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే కృతజ్ఞత ఎందుకు రావట్లేదు అనడానికి కారణం. నెంబర్ వన్, ప్రీవియస్ కండిషన్ గుర్తు పెట్టుకోకపోతే కృతజ్ఞత రాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, కృతజ్ఞత రాకపోవడానికి కారణాలని మనం నేను అడుగుతున్నా. ఒకటి, ప్రీవియస్ కండిషన్ గుర్తు పెట్టుకోకపోవడం వల్ల. రెండోది, హక్కుదారుడు అనుకోవడం. వెరీ గుడ్, హక్కుదారుడిని అనుకోవడం అంటే అందరికీ దొరుకుతుంది కాబట్టి నాకు కూడా దొరకాలి అనేటువంటి ఒక హక్కుదారు భావన అనమాట. అది రెండో కారణం కృతజ్ఞత ఉండకపోవడానికి. ఇంకా ఇంకా ఏ కారణం కృతజ్ఞత ఉండకపోవడానికి? సో ప్రాబ్లం అంది కాదు, ప్రాబ్లం అవతల వ్యక్తిది కదా. బట్ నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ రిసిపియంట్ గురించి మాట్లాడుతున్నాం. రిసిపియంట్ అంటే తీసుకునే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఇచ్చే వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు. తీసుకునే వ్యక్తి భావన ఎలా ఉండాలనేటువంటి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు తీసుకునే వ్యక్తి ఏమనుకుంటాడు? ఇప్పుడు మీరన్నట్టుగానే ఎవరు నాకు స్వార్థంగా ఏమి ఇవ్వలేదు, ఎవరు కూడా స్వార్థరహితంగా నాకేం ఇవ్వలేదు అనేటువంటి భావన వచ్చింది అనుకో, అప్పుడు ఇంకా నువ్వేమైనా పొందావు అయితే? మరి నీలో మార్పు వచ్చింది అంటే ఆ మార్పుకి కారణం ఎవరు? నువ్వు కాక వేరే ఎవరు అంటారు, అంతే కదా, అవునా? అది ఒప్పుకోవాలా, ఆ సత్యం ఒప్పుకోవాలా లేదా? ఫస్ట్ చెప్పండి నాకు. నీలో మార్పు వచ్చింది అంటే దానికి కారణం నువ్వా వేరే ఎవరైనా? వేరే వాళ్ళు కదా. ఆ వేరే వాళ్ళు అనే భావన ఎప్పుడొస్తుంది? కృతజ్ఞత ఉంటేనే వేరే వాళ్ళు అనే భావన వస్తుంది. కృతజ్ఞత లేకపోతే నువ్వేం చేస్తావు? ఎంతో మంది ఉండొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఫైనల్ గా తీసుకునేవాడు నేను కదా. అంటే మైండ్ చాలా దారుణంగా పనిచేస్తుంది, నేను చెప్తున్నాను. మైండ్ చాలా వంకలు పెడుతుంది అనమాట, అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండకుండా ఉండడానికి మైండ్ చాలా వంకలు పెడుతుంది. అందులో ఒక వంక ఏంటంటే, ఎవరు నాకు అంత నిస్వార్థ భావంతో నాకేం ఇవ్వలేదు, అయినా కూడా నేను దాన్ని తీసుకుని దాన్ని నేను మంచి భావంతో తీసుకుని గొప్పవాడిని అనే మైండ్ కూడా అలా కొన్నిసార్లు మనకి అటెంప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి పాట, నువ్వు అడిగినటువంటి మాటనే ఇంకో రకంగా నేను చెప్తాను. రిసిపియంట్ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో, కృపను తీసుకునేటువంటి వ్యక్తి ఎలా అనుకోకూడదు. నిజంగా అతను స్వార్థంతో ఇచ్చాడు అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక బుక్ డిస్ట్రిబ్యూటర్ తన పొట్ట పోషణ కోసం వచ్చి ప్రభుపాదుల వారి పుస్తకాన్ని మనకి ఇచ్చాడు. యాక్చువల్గా అది బీబీటీ రేటు 150 రూపాయలకు అమ్మాల్సింది, అతడు ఎంత కమ్మాడు? 200కు అమ్మాడు. ఆ 200కు అమ్మితే 50 రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తుంది? తన జోబులోకి వెళ్తుంది అనుకున్నాను. గ్రాటిట్యూడ్ ఉండడానికి, గ్రాటిట్యూడ్ లేకపోవడానికి నేను అనలైజ్ చేసి చెప్తాను. ఈ విషయంలో గ్రాటిట్యూడ్ ఉండేవాడు ఎలా ఆలోచిస్తాడు, గ్రాటిట్యూడ్ లేనివాడు ఎలా ఆలోచిస్తాడు చెప్తాను. గ్రాటిట్యూడ్ లేనివాడు ఎలా ఆలోచిస్తాడు తెలుసా? చూడు, 150 రూపాయలకు అమ్మాలి, కానీ ఎంత కమ్మాడాడు? 200 రూపాయలకు అమ్మి 50 రూపాయలు జోబులో పెట్టుకుని పోయాడు చూడు. అది కూడా ఆధ్యాత్మిక పుస్తకాల మీద డబ్బు చేసుకుని పోతున్నాడు చూడాడు. ఇది ఎవరు ఆలోచించే విధానం? కృతజ్ఞత లేనివాడు ఆలోచించే విధానం, కృతజ్ఞత ఉన్నవాడు ఆలోచించే విధానం. అతడు అమ్ముకోవాలి, డబ్బు చేసుకోవాలనుకుంటే ఎన్నో అమ్ముకొని డబ్బు చేసుకుని ఉండొచ్చు, భగవంతుడి కృప నాకు ఈ రకంగా రావాల్సి ఉంది. ప్రభుపాదుల వారి పుస్తకాన్ని అతను నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడు. దీని విలువ ఎంత గొప్పది, ఇది నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎంత ఇచ్చి ఆయనకి నేను తన రుణం తీర్చుకోగలను? నేను 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పోయింది కానీ వెలకట్టలేని ధనాన్ని నా చేతిలో పెట్టిపోయాడే అని ఆలోచించగలగడం కృతజ్ఞత ఉన్నవాడు ఆలోచించే లక్షణం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎలా ఆలోచిస్తే మనం భక్తులు అయ్యే అవకాశం ఉంది? ఎలా ఆలోచిస్తే భక్తులు అయ్యే అవకాశం ఉంది? ఏదో కొంచెం స్వార్థం. అసలు ఆ స్వార్థం నాకు అసలు కనబడట్లేదు. నాకు కనబడుతుంది ఏంటంటే నాకు దొరికినటువంటి కృప కనబడుతుంది. అతను కావాలంటే డబ్బు చేసుకోవాలనుకుంటే ఎన్నో అమ్ముకొని డబ్బు చేసుకోవచ్చే, కానీ ప్రభుపాదుల వారి పుస్తకాలనే తీసుకొని నా చేతిలో పెట్టాడే, ఇంత వెలకట్టలేని ధనాన్ని చేతిలో పెట్టాడే అనే భావంతో నువ్వు చూస్తే ఈ భావన వాడికి తెలిసిందనుకో, నువ్వు ఈ రకంగా ఫీల్ అవుతున్నావని ఆ బుక్ డిస్ట్రిబ్యూటర్కి తెలిసిందనుకో, అప్పుడు వాళ్ళు ఏమొస్తుంది? పరివర్తన వస్తుంది. ఫాల్ట్ చూడకుండా నిజంగా నాకు ఇంత కృప భగవంతుడు ఇచ్చాడు ఈ వ్యక్తి ద్వారా. వీడేం పెద్ద డిబోటి కాదు, అయినా కూడా నేను తీసుకున్నా, తీసుకొని పెద్ద ఉన్నాయా, ఈ రకమైన ఆలోచన ఒకటి. భగవంతుడు ఎంత కృపామయుడు, ఈ వ్యక్తి ద్వారా నాకు కృపను అందించాడు కాబట్టి ఈ వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోకూడదు. అతడు ఎలాంటి వాడైనా నేను మర్చిపోకూడదు. అతడు డివోటీ కానీ డివోటీ కాకపోనీ ఏమైనా సరే నేను మర్చిపోకూడదు అనేటువంటి ఒక భావన కలిగి ఉండడమే నిజమైన కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి ఒక డివోటీకి భగవంతుడు అన్లిమిటెడ్ కృపిస్తాడు, అన్లిమిటెడ్ కృపిస్తాడు. సో మన ఆలోచన ధోరణిలో ఇదే తేడా అనమాట. ఈ తేడా ఉండడం వల్లే మనం సరిగ్గా డివోషన్లో ముందుకెళ్ళలేకపోతున్నాం అన్నమాట. వీఆర్ టూ మచ్ ఫైండింగ్ ఫాల్ట్స్, టూ మచ్. అతడు ఏదో ఒక 50 రూపాయలు వేసుకున్నాడు, 50 రూపాయలు వేసుకొని అమ్మాడు, అంత మాత్రం చేత అతన్ని విపరీతంగా క్రిటిసైజ్ చేయడమే. అది తప్పుండొచ్చు, తప్పుంటే దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు? మనం కాదు అథారిటీ. ఎవరు ఆయనకి ఎవరైతే ఉంటారో అతనికి భగవంతుడు ఎలా కరెక్ట్ చేయాలో చేస్తాడు, అది వేరే విషయం. బట్ నాకైతే దొరికిందిగా, నాకేం దొరికింది? అత్యంత గొప్ప అవకాశం దొరికింది కదా. ఈ రకంగా ఆలోచించగలగడం ఒక డివోటీ లక్షణం. అందువల్ల అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? ఫస్ట్ అర్థమైంది కదా, ఏమిటి అర్థమైంది చెప్పు అని అని భావించి వర్తించడం డివోషన్లో మనల్ని ముందుకి తీసుకువెళ్తుంది. అలా కాకుండా మనం వర్తించవచ్చు, అలా కాకుండా వర్తించవచ్చు. ఎలా వర్తించవచ్చు? ఇందాక మనం అనుకున్నట్టుగా వీడు చూడు ప్రభుపాదుల వారి పుస్తకాల మీద కూడా వీడు డబ్బులు చేసుకుంటున్నాడు అని చెప్పేసి భావంతో రెండు ఒకటే, రెండు ఒక సిచ్యుయేషన్ అనలైజ్ చేసి రెండు మాట్లాడుతున్నాం. బట్ ఇది దీనికి దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఒకటి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది రెండిటికి, గొర్రెల కాపర్కి. అవును, దారి చూపించండి. సో ఎంత ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా, అంటే ఎంత గొప్ప ఉదాత్తత. అక్కడ గొర్రెల కాపరి గొప్పతనం ఎంతో లేదో మనకు తెలియదు, కానీ ఎవరి గొప్పతనం మనకు అర్థమవుతుంది? రామానుజాచార్య యొక్క గొప్పతనం అర్థమవుతుంది. సో అలాగే స్వీకారకర్త యొక్క గొప్పతనం, మనం నిజంగా గొప్పవాళ్ళం అవ్వాలి అంటే స్వీకారకర్తకి ఇలాంటి లక్షణాలు ఉండాలి, స్వీకరించే వ్యక్తికి ఇలాంటి లక్షణం ఉండాలి. డెఫినెట్గా మనం చేద్దాం, మనం నిస్వార్థంగా వ్యవహరిద్దాం. ఇప్పుడు నేను లెట్ అస్ నాట్ కంప్లైన్, ఫలాని వాడు నాకు నిస్వార్థంగా కృప ఇవ్వలేదు, ఫలాని వాడు నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. నువ్వు ఇవ్వు, నువ్వు పొందేవా కృపని? పొందేవా. పొందితే నీ డ్యూటీ ఏమిటి? వేరే వాళ్ళకి ఇవ్వు. నువ్వు ఎలాగైతే కావాలనుకున్నావో నువ్వు ఇప్పుడు అలా ఇవ్వు. 2003లో మాట, ఒక డివోటీ దగ్గరికి వెళ్ళి, నేను అప్పుడే టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యాను, అంటే అప్పుడేంటి 3 ఏళ్ళ క్రితం టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యాను, బట్ 3 ఏళ్ళలో 30 ఏళ్ల ప్రాబ్లమ్స్ చూశానన్నమాట. సో ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ డివోటీ దగ్గరికి వెళ్ళి, అసలు మన సొసైటీలో ఎవరు సరిగ్గా లేరు, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటుంది, ఒక మంచి ఉదాహరణగా ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుంది కదా, మన సొసైటీ ఎంత బాగుపడుతుంది కదా అని అంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఇమ్మీడియట్ మాట ఏంటి తెలుసా? యూ బీ దట్ ఎగ్జాంపుల్. వై డోంట్ యూ బీ దట్ ఎగ్జాంపుల్? నువ్వెందుకు కాకూడదు అలాంటి ఉదాహరణ? ఒక్కసారిగా ఆవిరి మీద నీళ్ళు చల్లినట్టు అయింది అనమాట నాకు. అంటే అంతవరకు నేను అలా ఆలోచించలేదు. ఎంతసేపు నేను ఏ మూడ్తో ఉన్నాను? వేరే వాళ్ళు మారాలి, వేరే వాళ్ళు మారాలి, వేరే వాళ్ళు మారాలి, వేరే వాళ్ళు మారితే నేను మారుతాను. అంతసేపు వెతుకుతూనే ఉన్నాను, వేరే వాళ్ళు మారడానికోసం వెతుకుతూనే ఉన్నాను, వెతుకుతూనే ఉన్నాను, ఎవడు మారినట్టు కనిపించట్లే. కాబట్టి నేను కూడా శుభ్రంగా హ్యాపీగా ఇలాగే గడిపేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ మార్పు రావాల్సింది ఎవరి దగ్గర నుంచి? నా దగ్గర నుంచి. ఫస్ట్ మార్పు రావాల్సింది నా దగ్గర నుంచి. ఇలా ఎవరైతే అనుకుంటాడో వాడి ఒకటి. బట్ ఇది చాలా కష్టం, చెప్పడానికి ఈజీ. అదే నీ సిచ్యుయేషన్కి వచ్చేటప్పటికి వెంటనే ఫింగర్ ఎక్కడికి లేస్తుంది? ఇక్కడ లేస్తుంది. ద ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ. ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ మీ. నేను ఇతరుల నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ ఎక్స్పెక్టెడ్ చేంజ్ నా నుంచే మొదలవ్వాలి. ఆ ఎక్స్పెక్టెడ్ చేంజ్ నా నుంచి మొదలవ్వాలి. దట్ ఈస్ ఇట్ అబౌట్. దట్ ఈస్ నాట్ చైతన్య మహాప్రభు ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్ ఈవెన్ ఇఫ్ అదర్స్ డోంట్ రెస్పెక్ట్ యూ. అమానినా మానదేనా, అమానినా మానదేనా, దట్ ఈస్ హయ్యర్ ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్ ఎయిర్ రెస్పెక్ట్ ఇస్ బిజినెస్ ప్రిన్సిపల్. ఇది నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను ఎవడైనా ఇస్తాడు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ప్రభు అని అంటే ప్రభు అంటాడు. సో ఈ ప్రిన్సిపల్, ఈ యాటిట్యూడ్ లేకపోవడం వల్లే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మనం ఇందా మొదటి నుంచి మనం చర్చ చేసుకుంటుంది అదే కదా. ప్రభుపాదులు వారు మొదటి మాటలు చెప్పారు కదా, ద అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. దిస్ యాటిట్యూడ్ ఇస్ దిస్. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ యాటిట్యూడ్ సరిగ్గా లేకపోవడం, గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ వాట్? యాటిట్యూడ్ ఇస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అది లేకపోవటం. సో నందబలరాం చెప్పడం వల్ల నాకు ఇంకొక పాయింట్ బయటకు వచ్చింది మనకి. యాక్చువల్గా ఆయన ఆ ప్రశ్న వేయడం వల్ల కొన్ని చాలా బయటకు వచ్చినాయి. కానీ దానికి ఒక చిన్న మాట ఉదాహరణ. నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు. నీకు అర్థమైపోయింది ఆల్రెడీ. నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు. నీకు విపరీతమైనటువంటి త్యాగం చేయాలనే భావన ఉంది. ఏమిటి త్యాగం చేయాలనే భావన? ఎలా ఒడ్డు మీద నేను కూర్చోగలను? వాడు కొట్టుకుపోతున్నాడు, బట్ నువ్వు కూడా వెళ్తే వాడితో పాటు నువ్వు ఇద్దరు కూడాను మునిగిపోతారు. ఫస్ట్ నువ్వు మన నదిలో దుమికే ముందు ఏం చేయాలి? ఏం చేయాలి? ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకున్న తర్వాత నువ్వు దుముకు, వాడిని రెస్క్యూ చెయ్యి. ఓకే. సో ఒక దగ్గర కూర్చోవడం దేనికి? ఈత నేర్చుకోవడం కోసం అన్నమాట. సో ఈత నేర్చుకునేటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈత నేర్పుతుంటే నువ్వేమనకూడదు? ఇలాగేనా మీ జీవితం అంతా అయిపోద్ది? వీళ్ళందరినీ పంపిస్తారు కదా తర్వాత, అక్కడ ఇక్కడ 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 పంపించిన తర్వాత ఎక్కడెక్కడ ఎవడెవడు కొట్టుకుపోతే వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొస్తారు. అథ్లెటిక్స్ పంపిస్తారు ముందు, కరెక్ట్. ముందైతే శిక్షణ కావాలి కదా. శిక్షణ అంటే ఏమిటి? ఈ భావన, ఈ యాటిట్యూడ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది శిక్షణ అంటే ఏంటి? ఎలా మాట్లాడడం శిక్షణ కాదు. ఎలా మాట్లాడడం శిక్షణ కాదు. ఎలా అట్రాక్టివ్గా మాట్లాడడం కాదు శిక్షణ. హృదయంలో ఎలాంటి భావనలు, ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండడమే శిక్షణ. అది నిజమైన శిక్షణ. ఆ క్వాలిటీస్తో వర్తిస్తే న్యాచురల్గా వేరే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు అట్రాక్ట్ అవుతుంది నీకు కాదు, నీకు భగవంతుడు ఇచ్చిన క్వాలిటీస్ కంటే యాక్చువల్గా అట్రాక్ట్ అవుతుంది ఎవరికి? వాళ్ళు కృష్ణుడికి అట్రాక్ట్ అవుతున్నారు. సో కృష్ణుడి చేత క్వాలిటీస్ని తెప్పించుకొని ఆ క్వాలిటీస్తో వర్తిస్తే న్యాచురల్గా ప్రపంచం అంతా కూడా అట్రాక్ట్ అవుతుంది. సో శిక్షణ అంటేనే ఆ క్వాలిటీస్. శిక్షణ అంటే కంపాషన్. బట్ ఫస్ట్ కంపాషన్ ఇస్ సెల్ఫ్ కంపాషన్. సెల్ఫ్ కంపాషన్ అంటే ముందు మనం స్ట్రాంగ్. మనకి మీరు ఎప్పుడైనా ప్లేన్లో వెళితే వాళ్ళు ఫస్ట్ చెప్తారన్నమాట, ఒకవేళ ఈ విమానం చాలా ఎత్తుగా ఎగిరినప్పుడు, ఆక్సిజన్ గనక తగ్గిపోయినప్పుడు, ఆటోమేటిక్గా మీ యొక్క పైన ప్యానెల్ నుంచి ఆక్సిజన్ మాస్క్ ఒకటి బయటకు వస్తుంది. ఈ ఆక్సిజన్ మాస్క్ని మీరు మొదట తొడుక్కొని మీకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళకి తర్వాత తొడిగించండి అని అంటారు. అర్థమైందా ఈ మాట? ఎందుకు అంటారు? నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు ముందు వాళ్ళకి తగిలించేస్తుంది. దాని వరకు నువ్వు బతుకున్నావు కదా అంతవరకు నువ్వు. కాబట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు తొడుక్కో. తొడుక్కొని బతుకుంటే అప్పుడు వేరే వాడికి తొడుగు గాని. సో కాబట్టి ఎంత మేరకు ఆచార ప్రచారం అంటే, దాంట్లో మళ్ళీ ఇంకొక ఇది ఉంది, చిన్న త్రికాస్తుంది. ఏమిటంటే వీడు అంటాడు ఎంతసేపు ఆచరణ చేయాలి ప్రభు. తర్వాత ప్రచారం, తర్వాత ప్రచారం, ఎప్పటి వరకు తర్వాత ప్రచారం? నువ్వు ఎంత ఆచరణ చేస్తున్నావు అంత ప్రచారం చేయి, ఎంత ఆచరణ చేయగలుగుతున్నావు అంత ప్రచారం చేయి. నేను ఈ స్టేజ్ వరకు వచ్చినంత వరకు అసలు ప్రచారం చేయనంటే నువ్వు ఈ స్టేజ్కి ఇప్పుడు రానే రావు నువ్వు. ఎందుకు? ఇది డైనమిక్ ప్రాసెస్, డైనమిక్ ప్రాసెస్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి తీసుకోవడం, రైట్ హ్యాండ్ నుంచి తీసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ తెవడం, రైట్ హ్యాండ్ నుంచి తీసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ తెవడం, ఇది డైనమిక్ ప్రాసెస్. అప్పుడే నువ్వు యాక్చువల్గా ఎదిగే అవకాశం. అంతేగాని మొత్తం అంత పెద్ద బుట్టంతా నిండినంత వరకు నేను ఉంటానంటే తర్వాత నీకు ఇవ్వడానికి కూడా ఏముండదు అన్నమాట, మనమే ఉండకపోవచ్చు. సో అందువల్ల ఆచార ప్రచార్ ఈజ్ సైమిల్టేనియస్ ప్రోగ్రామ్. బట్ డోంట్ గివ్, యూ కెనాట్ గివ్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. నీ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ నువ్వు ఇవ్వలేవు. అందువల్ల సో శిక్షణ తీసుకోవడం అంటే క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం. క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం అంటే భగవంతుడు ఇస్తేనే క్వాలిటీస్ వస్తాయి, మన మట్టుకు మనం తీసుకునే క్వాలిటీస్ కాదు. యస్యాస్తి భక్తిర్ భగవతి యకించిన సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురః హరావ భక్త శక్తుతో మహద్గుణ మనోరథేనాస్తి ధావతో బహిః. భాగవతం చాలా క్లియర్గా చెప్తుంది ఈ గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాలన్నీ ఎప్పుడొస్తాయి. ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తాడో భగవంతుడే ఆ వ్యక్తి హృదయంలో ఈ లక్షణాలన్నీ కూడా ప్రతిష్ఠింపజేస్తాడు. భగవద్భక్తుడు కానటువంటి వాడు ఎన్ని పెద్ద పెద్ద డిస్ప్లే చేసినా గొప్ప లక్షణాలు మనోరథేనాస్తి, కేవలం టెంపరీ మాత్రమే, అవి ఎక్కువ కాలం నిలిచేవి కావు. వాడికి ఎప్పుడైతే సర్కమ్స్టాన్సెస్ టర్న్ అయిపోతాయో వాడి యొక్క గొప్పతనం, వాడి యొక్క మంచి లక్షణాలు కూడా టర్న్ అయిపోతాయి, వాడి యొక్క నిజరూపం అనేటువంటిది బయటకు వస్తుంది అన్నమాట. పాండవుల విషయంలో కొన్ని గంటల్లోనే వాళ్ళ యొక్క ఫ్యూచర్ రకరకాల మార్పులు చెందింది. కొన్ని గంటల్లో ఫస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేశారు జూదానికి, ఇన్వైట్ చేస్తే ఏమైంది? మొత్తం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏమైంది? ద్రౌపది వస్త్రాభరణం జరిగింది. ద్రౌపది వస్త్రాభరణం జరిగిన తర్వాత ఏమైంది? ఫైనల్ గా ద్రౌపదిని కృష్ణుడు రక్షించిన తర్వాత ధృతరాష్ట్రుడికి జ్ఞానోదయమై ద్రౌపదిని మూడు వరాలు కోరుకోమంటే, నేను క్షత్రియ స్త్రీని కాబట్టి రెండే వరాలు కోరుకుంటానని చెప్పి ఆమె రెండు వరాలు కోరుకుంది. కోరుకున్న రెండు వరాలు ఏమిటి? ఒకటి, మొదటి వరం ఏమో యుధిష్ఠిరు మహారాజుని వెనక్కి విడిపించమని చెప్పింది. రెండో వరం ఏమో మిగిలిన నలుగురు భర్తల్ని కూడా వెనక్కి ఇమ్మంది. మరి ఈయన అడిగాడు, నువ్వు వెల్త్ కానీ సంపద కానీ ఇదేం కోరుకోలేదంటే, నాకు ఈ భర్తలే పెద్ద సంపద, వీళ్ళు నాకు సంపద తీసుకొస్తారు, నాకేం అక్కర్లేదని చెప్పేసి అంది. అంత గొప్ప గుణం ఉన్నటువంటి స్త్రీ ఆమె. ఆమె యొక్క గొప్ప లక్షణానికి ధృతరాష్ట్రుడు చాలా ఉప్పొంగి మూడోది ఆయనే స్వయంగా ఇచ్చాడు. ఈమె అడగకపోయినా ఇచ్చేసాడు. ఏమిటి? రాజ్యభాగం ఇచ్చేసాడు. రాజ్యభాగం ఇచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరు, వీళ్ళందరూ కూడా రథాల్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంద్రప్రస్థకి వెళ్ళిపోతున్నారు. ఇంద్రప్రస్థ తెలుసు కదా, వాళ్ళు ఖాండవ ప్రస్థ ఇస్తే దాన్ని వాళ్ళు ఇంద్రప్రస్థగా మార్చుకున్నారు. మధ్యదారులో మళ్ళీ కవర్ వచ్చింది. ఎందుకు కవర్ వచ్చింది? వీడొచ్చి అక్కడేమో ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. ఎవడు? దుర్యోధను. ధృతరాష్ట్ర దగ్గరికి వచ్చి, ఇప్పుడిప్పుడు చేతుల్లో వచ్చిన రాజ్యం అంతా అప్పనంగా ఇచ్చేసావు, నీకు బుద్ధి ఉందా అని చెప్పి తండ్రిని తిట్టి, నువ్వు ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిపించి ఆడించకపోతే నేను చస్తానన్నాడు. సో వెంటనే మళ్ళీ వేగులను పంపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు వాళ్ళని. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఆడి ఈసారి ఒడ్డు ఏం వడ్డారు? 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం పోయింది. ఇదంతా కొద్ది రోజు కొద్దిసేపులోనే జరిగింది. ఇదంతా హోల్ థింగ్ ఇస్ డన్. అంటే ఇంత మార్పు జరిగింది. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా దుర్యోధన్ మీద కంప్లైంట్ చేయలేదు. ఎవరు? యుధిష్ఠిరు మహారాజు. ఒక్కసారి కూడా. ఇవన్నీ ఎందుకున్నాయనుకుంటున్నారు? కథలుగా చెప్పుకొని ఊరుకోవడానిక? ఎందుకున్నాయి ఇవన్నీ? ఆచరించడానికి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆచరించడానికి ఉన్నాయి. అంతేగాని ఊరికనే చేస్తే కథల్లా చదివేసి గొప్పోళ్ళు గొప్పోళ్ళు వాళ్ళు గొప్పోళ్ళు, ఇప్పుడు నేనెవరు? సో అందుకే ఎగ్జాంపుల్స్ ఉన్నది. అంటే జీవితంలో అంత పెద్ద పెద్ద చేంజెస్ వచ్చినా కూడా వాళ్ళు డిస్టర్బ్ కాలేదు. మనం చిన్న చేంజ్కే డిస్టర్బ్ అయిపోతున్నాం. చిన్న చేంజ్ ఏంటి? ఒక ఇడ్లీ పడలేదు మనకు, 3 ఇడ్లీలు బదులు 2 ఇడ్లీలు వచ్చినాయి అంతే. అది చివరిలో కూర్చున్నావు ప్రసాదానికి 3 ఇడ్లీలు బదులు 2 ఇడ్లీలు వచ్చినాయి, ఫినిష్డ్. ఆ రోజు నీ జపం పోయే, నీ ఇది పోయే, అన్ని పోయే. చట్నీ రాలేదు, లేకపోతే ఇంకోటి. వాడు ఎంత కోపోద్రిక్తుడైపోయి వీళ్ళు తినేయడమేనా, మొత్తం అంతా వీళ్ళకేనా, ప్రభుపాదులు వారి సంపద అంతా దోచేస్తున్నారు, తినేస్తున్నారు, నీకు ఇంత చట్నీ రాలేదని పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద అభాండాలు ఇవ్వాల్సిన అవసరం ఉందంటావు? ఆలోచించు ఒకసారి. కమాన్, టేక్ థింగ్స్ ఈజీ, డిస్టర్బింగ్ థింగ్స్ ఈజీ. చిన్న చిన్న వాటికి ఎంత డిస్టర్బ్ అయిపోతే డివోట్ ఎప్పుడు అవ్వాలి? డివోట్ అంటే చాలా దూరం ఉంది, చాలా దూరం. ఎస్ అవగౌరవం. ఎందుకంటే అతని దగ్గర పాయింట్, కట్టు పాయింట్ ఉంది కదా. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? అతడిది కాదు తప్పు, అతడి తప్పు, నేను తప్పు పడిన అతను. తప్పు ఎవరిది? తప్పు అతనిది కాదు, తప్పు ఎవరిది? ఉంది అంటే సాధువులు ముఖ్యంగా కొట్లాడుకుంటే ప్రపంచానికి ఇంక హోపే లేదు. ప్రపంచానికి హోప్ లేదు, సాధువులు కొట్లాడుకుంటారు. కొట్లాడుకునేటువంటి వాళ్ళు ఎవరు కాదు? సాధువులు కాదు. అది అది ఇండియన్ కల్చర్లో అది ఒక అది నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. సాధువులు అంటే వాళ్ళు కొట్లాడరు. ఎందుకు? సాధువుకు ఒక ముఖ్య లక్షణం ఏంటి? తితీక్షవః కారుణికః సుహృద సర్వదేహిన. తితీక్షవః అంటే ఫస్ట్ ఈజ్ వెరీ వెరీ టాలరెంట్. దట్ ఈస్ సాధు లక్షణం. అందువల్ల మనం చాలా ఛాలెంజెస్ మధ్యలో మనం ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. మనందరం రీచింగ్ అంత ఈజీ కాదు కలియుగంలో. ఎందుకంటే మీరు అన్నట్టు అతనికి ఏదో ఒక వంకతో కొనకుండా ఉండాలని గాగా నిశ్చయించుకున్నారు. మీరు చివరిదాకా లాగారు కాబట్టి కొనిపించగలిగారేమో కానీ వాడికి మామూలుగా అయితే మధ్య సో అంటే ప్రీచింగ్ ఈజ్ వెరీ టఫ్ ఇన్ కలియుగ, ముఖ్యంగా మనం ఉండేటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఆ టాపిక్కే తీసుకురాద్దాం అనుకున్నాను. అదే మీరు తీసుకొచ్చారు ఆ టాపిక్. ఇప్పుడు ముందుకెళ్ళాలి కదా మనం నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో. సో ముందుకెళ్దాం. సో అందులో ఒక రెండు మూడు పారాగ్రాఫ్లు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి డిస్కస్ చేసి ఆపేద్దాం మనం. ఇది 5వ పేజ్లో రెండవ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్. అక్కడి నుంచి అంతవరకు చదివాను నేను ఇంతకుముందు. అవునా, గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఓకే. నిజమైన ప్రాశ్చిత్తం అంటే నిజమైన జ్ఞానము తెలుసుకోవడం. అలా కలగాలంటే ఒక నిశ్చితమైన విధానాన్ని ఆచరించాలి. క్రమబద్ధమైన ఆరోగ్య విధానాన్ని పాటించేవాడు జబ్బు పడకుండా ఉంటాడు. అలాగే మానవుడు తన నిజమైన జ్ఞానాన్ని పునరుద్ధరించుకోవడానికి కొన్ని సిద్ధాంతాలను అనుసరించి శిక్షణ పొందవలసి ఉంటుంది. అలాంటి క్రమబద్ధమైన జీవితాన్ని తపస్య అంటారు. నియమ నిబంధనలను మరియు బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం ద్వారా, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా, తనకు గల దానిని దానం చేయడం ద్వారా, ప్రతిజ్ఞాపూర్వకంగా సత్యం పలకడం ద్వారా, శుచిగా ఉండడం ద్వారా, యోగాసనాలు అభ్యసించడం ద్వారా ఎవరైనా యథార్థ జ్ఞాన ప్రమాణానికి లేదా కృష్ణ చైతన్యానికి క్రమంగా ఉద్ధరింపబడతారు. ఎవరికైనా ఏ విధంగానైనా ఒక శుద్ధ భక్తుని సాంగత్యం కనుక లభిస్తే వారు అదృష్టవంతులు. వారు కఠినమైన యోగ విధానం చేత మనస్సును నిగ్రహించడానికి అవలంబించవలసిన పద్ధతులన్నింటినీ సునాయాసంగా నిర్వహించాలంటే క్రమబద్ధమైన కృష్ణ చైతన్య సిద్ధాంతాలు వంటివి అనుసరించాలి. ప్రామాణికులైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి శ్రీకృష్ణ భగవానుని సేవలో నిమగ్నులు కావాలి. ఈ సులభమైన విధానాన్నే శ్రీల రూపగోస్వామి ఉపదేశించారు. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా తపస్య ప్రాయశ్చిత్తం కరెక్ట్ కాదనుకున్నాం కదా. మరి ప్రాయశ్చిత్తం కరెక్ట్ కానప్పుడు ఈ యాటిట్యూడ్, ఈ టెండెన్సీ పోవాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపంలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏమిటంటే తపస్య. సో తపస్సు చేస్తే తప్ప మన యొక్క నాలెడ్జ్ అవేకన్ కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు వాళ్ళు రాస్తున్నారు. అంటే ఏదైనా తప్పు చేయడానికి మూల కారణం ఏమిటి అని అంటే అలవాటు కాదు. తప్పు చేయడానికి మూల కారణం అజ్ఞానం. అలవాటు కాదు తప్పు చేయడానికి కారణం, అజ్ఞానం తప్పు చేయడానికి మూల కారణం. ఆ అజ్ఞానం తొలగిపోయినంత వరకు మనం తప్పులు చేస్తూనే ఉంటాం. మరి అజ్ఞానం తొలగిపోవాలంటే హృదయంలో మార్పు రావాలి. ఆ హృదయంలో మార్పు ఎలా వస్తుంది అంటున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు. తపస్సు ద్వారా హృదయంలో మార్పు వస్తుందని అంటున్నాడు. తపస్సుకి ఉదాహరణలు చెప్తున్నారు. ఏమిటి తపస్సుకు ఉదాహరణలు? బ్రహ్మచర్య 2, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని గాని, తన దగ్గర ఉన్నటువంటి సంపదని ఇతరులకి పంచిపెట్టడం ద్వారా, ఇంకా మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించుకోవడం ద్వారా, ఇంకా నిజాయితీగా మాట్లాడ, అవౌడ్లీ ట్రూత్ఫుల్, ప్రభుపాదులు రాస్తారు అవౌడ్లీ ట్రూత్ఫుల్ అంటే నేను నిజాయితీని పాటిస్తానని ఒక వావ్ తీసుకున్నటువంటి వాడిని అనమాట. ఒక వావ్, ఐ టేక్ అవౌ దట్ ఐ విల్ ఓన్లీ స్పీక్ ట్రూత్, ఐ విల్ నాట్ స్పీక్ లైస్, దట్ ఈస్ కాల్డ్ అవౌడ్లీ ట్రూత్ఫుల్. వావ్ తీసుకో, ఒక ఏమంటారు, ప్రతిజ్ఞ చేసి, ప్రతిజ్ఞాపూర్వకంగా నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం. ఇవన్నీ పాటిస్తే ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఏ కేటగిరీ కిందకి వస్తాయి? తపస్య కేటగిరీ కింద వస్తాయి. ఈ తపస్య కేటగిరీకి వస్తే తపస్సు చేసి చేసిన తర్వాత అప్పుడు కొద్ది రోజుల తర్వాత లేదా కొన్ని లైఫ్ టైమ్స్ తర్వాత ఏమవుతుంది, ఆ వ్యక్తిలో ఏది జాగృతం అవుతుంది? నాలెడ్జ్ అనేటువంటి జాగృతం అవుతుంది. ఏ నాలెడ్జ్ జాగృతం అవుతుంది? తను తప్పులు చేయడానికి కారణం సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేటువంటి నాలెడ్జ్ జాగృతం అవుతుంది. అంటే తన నిజస్థితి అనేటువంటి అవగాహన వస్తుంది అనమాట. తన నిజస్థితి ఏమిటో తెలుస్తుంది. ఇది ఇక్కడ ఒక పాయింట్. ప్రభుపాదులు వారు ఇదంతా రాసిన తర్వాత చివరిలో ఏమంటున్నారు? కానీ ఇవన్నీ చేయకుండానే నీకు ఒక అదృష్టం తలుపు తట్టింది అనుకో. ఏమిటో అదృష్టం పేరు? ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం లభించినట్లయితే ఇవేమి చేయకుండానే నీకేమొస్తుంది? ఆ నాలెడ్జ్ అనేటువంటిది అవేకన్ అవుతుంది. ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది అవేకన్ అవుతుంది. అనడానికి ఏమంటాం, మేల్కొలుతుంది, జాగృతం అవుతుంది. అజ్ఞానం జాగృతం అవుతుంది. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదా? ఒక ఆధ్యాత్మిక గురువు ఉంటే మనం చేయాల్సిన తపస్సు చేయక్కర్లేదా? ఆధ్యాత్మిక గురువు చెప్పినట్టు తపస్సు చేయాలి కదా. వెరీ గుడ్ బాయ్, నైస్. ఇంతకీ మన ఆధ్యాత్మిక గురువు మనకు చేయాల్సిన తపస్సు గురించి చెప్పారు కదా. ఇందాకలా నవగోర చెప్పిన దానికి, ప్రభుపాదులు వారు చెప్పిన తపస్సుకి, రెండింటికి మధ్య ఒక సంబంధం ఉంది. అదేమిటి? ప్రభుపాదులు వారు మనందరికీ ఒక తపస్సు చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఏమిట తపస్సు పేరు? కలియుగంలో చాలా కష్టమైనటువంటిది రెండు. కలియుగానికి ఉండే మర్మాలు ఏమిటి చెప్పండి? కలియుగానికి ఉండే తప్పులు ఏమిటి? ఒకటి కపటం, రెండవది కలహం. హిపోక్రసీ అండ్ డూప్లిసిటీ. హిపోక్రసీ డూప్లిసిటీ ఒకటే. హిపోక్రసీ అండ్ క్వారల్ సంబంధించి కపటం, కలహం. సో కలియుగంలో ఆస్టెరిటీ అని అంటే ఈ రెండింటినికి బద్ధుడు కాకుండా వ్యవహరించడం. ఈ రెండింటికి బద్ధుడు కాకుండా వ్యవహరించడం అంటే ఫస్ట్ కలహానికి బద్ధుడు కాకుండా వ్యవహరించడం అంటే కలహం ఎప్పుడు పోతుంది? కోఆపరేట్ చేస్తే కలహం పోతుంది. అన్లెస్ యూ కోఆపరేట్, కలహం పోయే అవకాశం ఉంది. ఎవరితో కోఆపరేట్ చేయాలి? కోఆపరేషన్ అంటే అది చాలా పెద్ద వర్డ్. కోఆపరేట్ మీన్స్ చాలా పెద్ద వర్డ్. ఎవరితో కోఆపరేట్ చేయాలి? ఎవరితో కోఆపరేట్ చేయకూడదు? చెప్పండి, ఆలోచించి చెప్పండి. అది బ్రాడ్ కేటగిరీ. ఎస్, భక్తులతో కోఆపరేట్ చేయాలి, ఆ భక్తులతో కోఆపరేట్ చేయకూడదు. భక్తుల్లోనే రకరకాల భక్తులు ఉన్నారే. స్పిరిచువల్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ తో కోఆపరేట్ చేయాలా? స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ పాటించే వ్యక్తితో కోఆపరేట్ చేయాలి. అప్పుడు దాని అధ్యయనంతో సమానం, స్పిరిచువల్ మాస్టర్ తో కోఆపరేట్ చేసిన దాంతో సమానం. సో ఇది చాలా చాలా కష్టమైనటువంటిది. ఎందుకనంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్స్ట్రక్షన్ ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించలేదు నీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా అనలైజ్ చేస్తావు నువ్వు? ప్రతిదాన్ని భూతద్వంలో పెట్టి చూడలేం కదా. ఇతను పాటిస్తున్నాడు ఇతను పాటించట్లేదు. సో మరి ఎలా కోఆపరేట్ చేస్తాం? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఒక ఒక వ్యక్తి ప్రభుపాదులు వారి దగ్గరకు వచ్చి అడిగాడనమాట, స్వామీజీ డూ యూ అండర్స్టాండ్ వాట్ యువర్ డిసైపుల్స్ ఆర్ డూయింగ్, స్వామీజీ మీకు అర్థమవుతుందా మీ డిసైపుల్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళు మీ పుస్తకాలు అమ్మాలని చెప్పి రకరకాలైనటువంటి ట్రిక్లు ఇవి అవి ఉపయోగించి వాళ్ళు పుస్తకాలు అమ్మిన తర్వాత మీరు చూసారా చివరికి ఏం జరుగుతుందో, మీ పుస్తకాలు ఎక్కడ పడుతున్నాయో గమనించారా, ఎక్కడ పడుతున్నాయి మీ పుస్తకాలు, చెత్త బుట్టిల్లో పడుతున్నాయి, ఇది గమనించారా మీరు అని ఒక వ్యక్తి ప్రభుపాల దగ్గరకు వచ్చాడు. ప్రభుపాల వారు దానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, ఎవరైనా ఊహించగలరా ప్రభుపాల వారు ఇచ్చిన సమాధానం? ఇది చాలా ఇంపార్టెంట్ సమాధానం, అంటే ఇది మనకి యాటిట్యూడ్ని తెలియజేసే సమాధానం. ప్రభుపాదులు వారు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, అట్లీస్ట్ హీఈస్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇది ప్రభుపాదులు వారు ఇచ్చిన సమాధానం, అట్లీస్ట్ హీఈస్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఎవరితో కోఆపరేట్ చేయకూడదు, ఎవరైతే సింప్లీ ఏం చేయకుండా కంప్లైంట్ చేసే వాళ్ళతో కోఆపరేట్ చేయకూడదు, నో. వాళ్ళు నిజం మాట్లాడిని నిజం మాట్లాడకపోని అనవసరం మనకి. సింప్లీ నథింగ్ టు డూ విత్ దీస్ కంప్లైనర్స్, ఫాల్ట్ ఫైండర్స్, కంప్లైనర్స్. నెవర్ కోఆపరేట్ విత్ సచ్ ఫెలోస్. యూ విల్ బి డూమ్డ్ ఇఫ్ యూ కోఆపరేట్, యూ విల్ బి డూమ్డ్, గ్యారంటీడ్, గ్యారంటీడ్. మనకు కొద్దిసారి లాగుతూ ఉంటుంది అనమాట, వాడు నిజమే చెప్తున్నాడు కదా, నిజమే చెప్తున్నాడు కదా, వాడితో చంక్ చేరుదాం. You will be doomed. వాడు నిజం చెప్పని నిజం చెప్పని అది బిజినెస్, అది కాదు. ఎప్పుడూ కంప్లైంట్ చేసేటువంటి వాడితో మనం కోఆపరేట్ చేయకూడదు. తప్పులున్నా తప్పులు చేస్తూ కింద మీద పడుతూ కూడా ప్రభుపాదులు వారి యొక్క మూమెంట్కి సేవ చేసేటువంటి వాళ్ళతో మనం కోఆపరేట్ చేయొచ్చు. చిన్న చిన్న తప్పులు అందరూ కూడా చేస్తారు, అంత మాత్రం చేత అతల్ని మనం విడిచిపెట్టదగ్గ వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, కనీసం ఇందాకలు ప్రభుపాదులు వారు చెప్తున్నట్టు ఏదో ట్రిక్ చేసో గిక్కు చేసో ఏదో ఒకటి చేసో వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం పుస్తకాలు అమ్ముతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు, కేవలం కంప్లైంట్ చేస్తున్నావు, నువ్వేం అమ్మట్లేదు ఏం చేయట్లేదు. నువ్వేనా, నువ్వు నిజాయితీగా నువ్వు గనక పుస్తకాలు అమ్మి చూపించి ఇగో ఇలా చేయొచ్చు అని గనక చెప్తే అప్పుడు నేను నీ మాటలు వినే అవకాశం ఉంది. నువ్వు అలా చేయట్లేదే, నువ్వు కేవలం తప్పులు చూపిస్తున్నావు. కాబట్టి నెవర్ కోఆపరేట్ విత్ పీపుల్ హూ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్, నెవర్ కోఆపరేట్. ఫాల్ట్ ఫైండర్స్ తో కోఆపరేట్ చేసావా, యూ విల్ బికమ్ అ ఫాల్ట్ ఫైండర్, యూ విల్ బికమ్ అ ఫాల్ట్ ఫైండర్, నో డౌట్, విత్ ఇన్ నో టైమ్. సో ఎవరితో కోఆపరేట్ చేయాలి, దోస్ హు ఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ టు ప్రభుపాద, సమ్ సర్వీస్ టు ప్రభుపాద, బెటర్ టు కోఆపరేట్ విత్ దెం. ఇది చాలా కష్టం, చాలా కష్టం. మనలో ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ ఉంటే వాళ్ళతోనే చేరుతాం మనం. జనరల్ గా అంటారు కదా, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫాక్ టుగెదర్, ఫాక్ టుగెదర్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్. నువ్వు వీలైతే అంతకంటే మంచిగా చేయడం చూపించు, లేకపోతే నోరు మూసుకొని ఫాలో అవ్వు, రెండిట్లో ఏదో ఒకటి చేయి. అంతేగాని ఏం చేయొద్దు, డోంట్ డూ దిస్ బిజినెస్. నీకు అంత చూపించాలనుకుంటే చూపించవచ్చు కదా. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ బెటర్ ఎగ్జాంపుల్, వెయిటింగ్ ఫర్ ఎ బెటర్ ఎగ్జాంపుల్. సింప్లీ డూయింగ్ నథింగ్, ఫైండింగ్ వాల్స్, ఫైండింగ్ వాల్స్, ఫైండింగ్ వాల్స్ విత్ ఎవ్రీథింగ్. వాళ్ళ కాన్షియస్నెస్ ఎంత పొల్యూట్ అవుతుందో, అలాంటి వాళ్ళతో అసోసియేటెడ్ ఉండే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఎంత పొల్యూట్ అవుతుందో మనం ఊహించలేమన్నమాట. భక్తి సర్వనాశనం అయిపోతుంది, ఉన్న భక్తి ఏదైనా ఉంటే కొద్దిగా. సో నెవర్ కోఆపరేట్ విత్ ఫాల్ట్ ఫైండర్స్, ఆల్వేస్ కోఆపరేట్ విత్ దోస్ పీపుల్ హు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ కృష్ణ, ఈవెన్ ఫాల్టీలి డూయింగ్, ఈవెన్ ఫాల్టీలి. చిన్న చిన్న లోపాలతో చేసినా కూడాను సిన్సియారిటీతో చేస్తే వాళ్ళతో కోఆపరేట్ చేయడం బెటర్, దేవరితో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే. సో ఇది కోఆపరేషన్, ఇది ఇది పెద్ద తపస్య, చాలా పెద్ద తపస్య. అలాంటి వాటితో కోఆపరేట్ చేయడమే మనం చేయాల్సినటువంటి తపస్య. ఇక రెండోది ఏంటి, రెండో తపస్సు అనుకున్నాం కదా, మనం కలియుగంలో ఉండే రెండు తపస్సుల గురించి చెప్పుకున్నాం. ఒకటేమిటి, కలియుగ లోపానికి విరుద్ధమైనటువంటివి కదా రెండు తపస్సులు. క్వారల్కి తపస్సు ఏమిటి? కోఆపరేటర్. ఇంకా హిపోక్రసీకి తపస్సు ఏమిటి? హిపోక్రసీ అంటే ఏమిటండి? కపటత్వం. కపటత్వానికి జన్మిస్తుంది ఎప్పుడో తెలుసా? కపటత్వం ఎలా జన్మిస్తుందో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇద్దరు మూడో వ్యక్తి గురించి మాట్లాడితే కపటత్వం జన్మిస్తుంది. ఒక ఇద్దరు మూడో వ్యక్తి గురించి మాట్లాడితే కపటం జన్మిస్తుంది. అది పెద్దదై పెద్దదై పెంచి పోషించి పెద్దదై 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 చుట్టూ తిరిగి 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 మహాకపటంగా మనల్ని కబలిస్తుంది. కాబట్టి కపటత్వం పోవాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఏమిటి? నీకెవరితోనైనా ప్రాబ్లం ఉందా, వెళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఎంత నీ దగ్గర వినయ విధేయతలు ఎంత ప్రదర్శించగలవో ప్రదర్శించి ఆయన కాళ్ళ మీద పడి ఏదో ఒకటి చేసి, అయ్యా మీ డిస్టర్బ్, మీ యొక్క ఈ పర్టికులర్ బిహేవియర్ నాకు కాస్త డిస్టర్బ్ చేస్తుంది, దయచేసి నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను, దీన్ని ఏదైనా సరే నాకు సరిగ్గా వివరించి చెప్పండి, ఇందులో నేను సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను, మీరు సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు సరిదిద్దుకోండి, కానీ మళ్లీ మీ గురించి చెడుగా ఆలోచించే అవకాశం నాకు ఇవ్వకండి ప్రభు అని చెప్పి మనం వెళ్ళగలిగితే యాక్చువల్ గా ఏమున్నట్టు, మనకి మనం కలికి ఎదురుగా పోరాడుతున్నట్టు లెక్క, కపటత్వానికి ఎదురుగా పోరాడుతున్నట్టు లెక్క. ప్రభు ముందు ఎస్ ప్రభు ఎస్ ప్రభు ఎస్ ప్రభు, బట్ వెనకాతలు మాత్రం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అది ఏ ప్రభు అయినా పర్వాలేదా? ఏ ప్రభు అయినా పర్వాలేదు. ఏ ప్రభు? నేను ఒక ప్రభు గురించి మాట్లాడలేదు. బలభద్ర లక్ష్మీపతి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మధుగోపాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమనుకోకండి ప్రభులు, మీ ఇద్దరు క్లాసులు మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకుంటారు. సో వీళ్ళిద్దరు ఇంకొక ఆయన గురించి మాట్లాడుకున్నారు. బెటర్ డోంట్ టాక్ డైరెక్ట్లీ, టాక్ టు మధుగోపాల్. ఏదైనా మాట్లాడుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళే మాట్లాడండి, ఎవరికి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళే మాట్లాడండి. అంతేగాని ఈ బిహైండ్ ది బ్యాక్ బిజినెస్ ఈజ్ ది డిస్ట్రాయర్ ఆఫ్ యునో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆర్ ఇట్ ఈస్ ది జనరేటర్ ఆఫ్ కపట. ఇట్ జనరేట్స్ బై కపటత్వం. కపటత్వం జన్మించేదే దీని నుంచి అనమాట. బిహైండ్ ది బ్యాక్ టాకింగ్, బిహైండ్ ది బ్యాక్ జోక్. నేను చెప్పింది ఇప్పుడు జోక్ కాదే, మీరు చెప్పబోయేదా? ఇది కపటత్వానికి ప్రతీక, కపటత్వానికి ప్రతీక అనమాట. అది ప్రతీక, అయ్యే పరాకాష్ఠ, పరాకాష్ఠ, కపటత్వానికి పరాకాష్ఠ. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. డివోటీస్ తమ డివోషనల్ లైఫ్ నాశనం చేసుకుంది దీనివల్ల, దీనివల్ల. బిహైండ్ ది బ్యాక్, బిహైండ్ ది బ్యాక్, బిహైండ్ ది బ్యాక్, డోంట్ స్పీక్ బిహైండ్ ది బ్యాక్. మీకు నా దగ్గర నా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, ఓపెన్. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైష్ణవ లైఫ్ ఏంటంటే హీజ్ ఓపెన్ టు ఎవ్రీ, హీజ్ ఓపెన్ టు ఎవ్రీ, బట్ అది వైష్ణవ లైఫ్. కపటత్వానికి మనం పోరాడకపోతే కపటత్వానికి గురైపోతాం. కలియుగంలో కపటత్వం విరివిగా ఉంది, కావలసినంత ఉంది. కపటత్వం కలహం కావలసినంత ఉంది. దాన్ని మనం పోరాడకపోతే, దాంతో పోరాడకపోతే మనం దాంట్లో మునిగిపోతాం అన్నమాట. అందువల్ల దయచేసి మీకు ఎవరి మీదైనా సరే మంచి అభిప్రాయం ఉన్నా చెడు అభిప్రాయం ఉన్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రభు ఈరోజు మీ కీర్తన నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అని చెప్పచ్చు. వెరీ గుడ్. ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడు, వీడికి అలా చెప్తే వీడికి కొమ్ములు వచ్చేస్తాలే కాబట్టి వేరేవాడికి చెప్తాను నేను, అవసరం లే. నువ్వు వేరేవాడికి చెప్తానని చెప్పి తర్వాత ఇంకోటి కూడా చెప్తావు, నువ్వు మంచే చెప్పవు, తర్వాత దాంతోపాటు ఇంకేమొస్తుంది, ఫాల్ట్ ఫైండింగ్ కూడా వస్తుంది, తర్వాత అది కూడా యాడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఉంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పేసి చెప్పాడు మంచిది. దీనివల్ల కపటత్వానికి ఆస్కారం లేదనమాట. అప్పుడు ఏ ఇద్దరు ఇంకోటి గురించి మాట్లాడరు, అప్పుడు ఇంకేముంది, ఇంటర్ప్రిటేషన్కి అవకాశం లేదు. అవునా కాదా? నువ్వు అలా అన్నావంట కదా, నీకెవడు చెప్పాడురా నేను అలా అన్నానని? వాడెవడో వాడు చెప్తే నేను విన్నాను. ఇప్పుడు వాడిని పిలుస్తావు, వాడిని పిలుస్తావు, ఎంతమందిని పిలుస్తావు, ఎంత ఎంత మెసేజ్ అనేది వంటిది ఎంత డిస్టార్ట్ అవుద్ది, ఫైనల్ గా నీకు ఎంతకు వస్తుంది? అందువల్ల ఈ కపట భావన పోవాలంటే ఇది తప్పనిసరిగా పాటించవచ్చు. ఇది ఒక కల్చర్, వైష్ణవ కల్చర్. ఈ కల్చర్ మనం ఫాలో అవ్వట్లేదా, యు కెనాట్ బికమ్ వైష్ణవ. అసలు ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా మన కపటత్వమే. చేయాలి, లెట్ అస్ డూ ఇట్, లెట్ అస్ డూ ఇట్, లెట్ అస్ డూ ఇట్, లెట్ అస్ స్టార్ట్. ఐ విల్ స్టార్ట్ విత్ మై సెల్ఫ్, యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్, ఎవ్రీబడి స్టార్ట్స్ విత్ దమ్ యువర్స్, లెట్ అస్ స్టార్ట్. ఎందుకు ఉన్నదే ఇంతకాలం, ఇంత చిన్న టైంలో కపటంతో బతికి బతికి చచ్చి, కొట్టుకోవడం కపడం, కొట్టుకోవడం కపడం, కొట్టుకోవడం కపడం, ఫైనల్ గా చచ్చి ఏంటి ఉపయోగం, సాధించేదేముంది? సో ఇది ఆస్టెరిటీ. మనం చేయాల్సిన తపస్సు, మనం ఎలాగో గోస్వాములాగా రోజుకో చెట్టు కింద కూర్చోలేము, ఆ తపస్సు మనకి చేత కాదు. రోజుకో వెరైటీ తినమండి తింటాం, కానీ రోజుకో చెట్టు కింద కూర్చోలేము. లేకపోతే ఆయన రఘునాథ్ దాస్ గోస్వాములాగా రెండు రోజులకు ఒకసారి ఒక ఒక దోస్తులో మజ్జిగ మీద బ్రతకలేము. ఏ ఆయన అలా బ్రతికాడు, మనం బ్రతకలేమా? బ్రతకలేము. నిద్రాహార విహారకాది విజితో చాత్యంత దీనౌ చయో. నిద్రాహారాలన్నీ విహార, నిద్ర ఆహార విహార విజితో, విజితో మీన్స్ దే హావ్ సింప్లీ గివెన్ అప్, దే హావ్ గివెన్ అప్ ఆల్ ది త్రీ, నిద్ర ఆహార విహార, ఎవ్రీథింగ్ దే హావ్ గివెన్ అప్. వాట్ డిడ్ ది డూ? సింప్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళు తమ సౌకర్యాలన్నీ వదులుకున్నారు. మనం అవేమీ వదులుకోలేకపోతున్నాం. కాబట్టి రెండు చెడ్డ లక్షణాలు వదులుకుందాం. ఆ రెండు చెడ్డ లక్షణాలు ఏమిటి? కలహం, కపటం. బట్ వదులుకోవడం అంటే ఊరికి వదిలేవు, దానికి ఆపోజిట్ చేయాలి. సో కోఆపరేట్ విత్ డివోటీస్ హూ ఆర్ సర్వింగ్ కృష్ణ అండ్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్, డోంట్ టాక్ బిహైండ్ ది బ్యాక్. యూ ప్రాక్టీస్ దిస్, యూ విల్ గెట్ సో మచ్ ఎంపవర్మెంట్, సో మచ్ ఎంపవర్మెంట్. విత్ ఇన్ నో టైమ్ యూ విల్ ఫైండ్ సో మచ్ ఎంపవర్మెంట్. అందుకే ఎలా దాన్ని మనం ఎలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఎటికెట్ నేర్చుకోవాలి. భయపడి వెళ్లకుండా ఉంటే కపటం పెరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయొచ్చు, ఒక ఉన్నతమైన వైష్ణవులు దీన్ని ఎలా చేశారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మంచి ఎగ్జాంపుల్. మీ అందరికీ తెలిసిందే, రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు కూడా బ్రదర్స్ కదా. జీవ గోస్వామి వాళ్ళ అన్న కొడుకు, అనుపమ కొడుకు జీవ గోస్వామి. ఒక పండిత్ వస్తాడు, స్కాలర్ వస్తాడు, రూప నారాయణ అని ఒక స్కాలర్ ఉంటాడు. ఆ రూప నారాయణ వచ్చి రూప గోస్వామి దగ్గరకు వచ్చి, దట్స్ ఇన్ ద టెంపుల్ హాల్, that's yeah, that's in the temple. So deentho mugiddam ani chaala important point idi, ante ela oka ela vaishnavulu sambhashinchukovachu anetundidi ikkada manaki udaham dwara telustundi. Ee roopanarayanu vachi vaadinchadaniki vastadu roopagoswami dediki, vaadinchadaniki vaste roopagoswami untadu, ayya naaku vaadinche anta samayam ledhu, shakti ledhu, నీకేం కావాలి, ఎందుకు నా దగ్గరకు వచ్చావునంటే, నేను దిగ్విజయని, నేను ఫలానా ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడుండే మోస్ట్ సెలబ్రేటెడ్ స్కాలర్ నుంచి, స్కాలర్తో నేను ఆర్గ్యూ చేసి వాళ్ళని ఓడించి నేను నెక్స్ట్ ప్రదేశానికి వెళ్తాను. సో ఇక్కడ ఈ బృందావనానికి వస్తే మీరు అందరికంటే గొప్ప స్కాలర్ అని నాకు చెప్పారు ఇక్కడ. కాబట్టి నేను మీరు మన ఇద్దరం కూడాను ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాం, పెట్టుకున్న తర్వాత ఎవరు ఓడితే వాళ్ళు ఓడిపోతారు, ఎవరు గెలిస్తే ఎవరు గెలుస్తారు. సో రూపగోస్వామి అన్నాడు, అయ్యే ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు, మీరే గెలిచారని మీకు సంతకం పెట్టేస్తే ఇంక సరిపోతుంది కదా, అదే కదా కావాల్సింది మీకు అని సంతకం పెట్టేసి ఇచ్చేస్తాడు రూపగోస్వామి. సంతకం పెట్టేసి ఇచ్చేస్తే బయటకు వచ్చి ఈయనకి జీవగోస్వామి కనబడతాడు. జీవగోస్వామి కనబడి జీవగోస్వామికి చూపిస్తాడు ఇతను, ఇగో మీ రూపగోస్వామి సంతకం పెట్టి ఇచ్చేసాడు. జీవగోస్వామికి చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటాడు, నీకు అర్థం కాలేదా ఆయన ఎందుకు సంతకం పెట్టాడు, ఆయన చాలా మహాభక్తుడు, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదని పెట్టాడు, ఆయనకి నిన్ను ఓడించడానికి ఎంత సమయం పెట్టదు, నేనెవరో తెలుసా ఆయనకి, చాలా ఇన్సిగ్నిఫికెంట్ డిసైపుల్ని, అత్యంత అల్పుడైనటువంటి శిష్యుడిని, ముందు నాతో పెట్టుకో, నువ్వు నన్ను గెలిచిన తర్వాత ఆయన నువ్వు పెట్టుకోవచ్చు ఏదో చూద్దామని చెప్పి నాతో పెట్టుకో అన్నాడు. సో వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఎరిచేశాడు, కొమ్ములన్నీ ఎరిచేసి శుభ్రంగా ఓడించేశాడు రూపనారాయణ, ఓడించేసి అతన్ని పంపించేశాడు, వాడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు రూపనారాయణ. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత ఎవరికి తెలిసింది, రూపగోస్వామికి తెలిసింది. రూపగోస్వామికి తెలిసి తెలియడంతో రూపగోస్వామి వెంటనే జీవగోస్వామితో అన్నాడు, ఎవరికైతే అహంకారం ఉంటుందో, యాక్చువల్గా ఇతనికి అహంకారం లేదు, ఎవరికి, జీవగోస్వామికి అహంకారం లేదు, తన గురువు యొక్క ప్రతిష్టని తప్పుగా చూపించాడనేటువంటి భావనతో అతను ఓడించాడు, కానీ నిజంగా అహంకారం లేదు. అహంకారం, పోటీతత్వం, వాదించే గుణం ఉండేటువంటి వాడికి బృందావనంలో చోటు లేదు, కాబట్టి నువ్వు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఇంకో మారు మార్గం లేక అతను వెళ్ళిపోయాడు. ఎవరు, జీవగోస్వామి వెళ్ళిపోయాడు. బృందావనానికి దూరంగా వెళ్ళిపోయి ఒక మొసలి ఏర్పాటు చేసినటువంటి గుహలో ఉన్నాడండి. మొసలి గుహలో కొన్ని రోజుల పాటు తిండి ఆహారం ఏదీ లేకుండా కొన్ని రోజుల పాటు బక్కసిక్కి శల్యమైపోయాడు. అంత పరిస్థితిలో జీవగోస్వామి ఉన్నాడు. ఈ తంతంత ఈ విషయం అంతా తెలిసింది ఎవరికి, సనాతన గోస్వామికి తెలిసింది. సనాతన గోస్వామి చాలా చాలా బాధపడి ఎక్కడున్నాడు ఈయన ఎక్కడున్నాడని వెతికి పట్టుకొని జీవగోస్వామిని తీసుకొచ్చి మళ్ళీ బృందావనానికి తీసుకొచ్చాడు. బృందావనానికి తీసుకొచ్చి ఒక దగ్గర పక్కన పెట్టించాడు. జీవగోస్వామిని పక్కన పెట్టించి రూపగోస్వామి దగ్గరికి వెళ్ళాడు. రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా, చూడండి ఎంత జాగ్రత్త వహించాడు. సనాతన గోస్వామి ఏమనలేదు, నువ్వు అంత పెద్ద శిక్ష వేస్తావా, ఎవరికి, జీవగోస్వామికి అంత పెద్ద శిక్ష వేస్తావా, నేను అతను అక్కడి నుంచి పట్టుకు తీసుకొచ్చాను, ఇతను ఇక్కడే ఉన్నాడు, నీ ఆశ్రమంలో పెట్టించు అనే అధికారం ఉన్నా ఎవరికి, సనాతన గోస్వామికి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది, పెద్దోడనే కాదు రూపగోస్వామి అతను ఏ స్థాయిలో గౌరవించేవాడు, గురువు స్థాయిలో గౌరవించేవాడు, అది అందరికీ తెలిసిందా లేదా, తెలుసు కదా. భక్తి రసామృత సింధులో ఆయన ఫస్ట్ దాన్ని అర్పణం చేసేది ఎవరికి అర్పణం చేస్తాడు, రూపగోస్వామి అర్పణం చేసేది ఎవరికి, సనా ఇది నన్ను అంకితం ఇస్తున్నా, గురువు సమానుడైనటువంటి నా అన్నగారికి అంకితం ఇస్తున్నాను అంటాడు. అంత అధికారం ఉన్నప్పటికీ కూడా అలా అనకుండా ఏమంటాడు తెలుసా, లెట్ అస్ రివ్యూ లార్డ్ చైతన్యస్ ఇన్స్ట్రక్షన్స్ అంటాడు. అంటే చైతన్య మహాప్రభు మనందరికీ ఇచ్చినటువంటి సూచనలను కొన్ని మనం నెమరు వేసుకుందాం అన్నాడు. రూపగోస్వామి అన్నాడు సరే నెమరు వేసుకుందాం. అందులో మొదటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి, జీవదయ. మొదటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి, జీవదయ. సో జీవదయ అనగానే రూపగోస్వామికి అర్థమైపోయింది, ఏమిటి ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థమైంది, జీవదయ. సో రూపగోస్వామి వెంటనే సనాతన గోస్వామికి క్షమాపణ చెప్పి, నాకు మీరు చెప్పాలనుకుంటుంది అర్థమైంది, మీరు జీవుడిని జీవగోస్వామిని రమ్మనండి, ఏమి ఇబ్బంది లేదనంటే అప్పుడు జీవగోస్వామిని తీసుకొచ్చి అప్పచెప్తారన్నమాట. అంటే ఆ వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి ఎలా ఉంది, ఎవరు ఎవరిని దూషించకుండా ఎంత చక్కగా జరగాల్సిన పనిని ఎలా జరిపించారో ఆలోచించండి ఒకసారి. సో మనం కూడా ఒక డివోటీతో మనం మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఇది చేసావు అది చేసావు అది చేసావు అనకుండా ఎలా మాట్లాడొచ్చు, అసలు మన స్పిరిచువల్ మాస్టర్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకసారి నెంబర్ వేసుకుందాం. అందులో నేను ఏ లోపాలుంటే నాకు లోపాలు ఎత్తి చూపించండి, నేను మంచిగా నేను ఇంకా మంచిగా వర్తించడానికి, నాకు ఇలా ఇలా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు చెప్పొచ్చు, ఆ రకంగా చెప్పొచ్చు. సో నా పాయింట్ ఏంటంటే మనమేం భయపడాల్సిన అవసరం లేదు, మనకి రక్షణ ఏమిటి, స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. సపోజ్ నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకోండి, మీరు మరి అసహ్యంగా బిహేవ్ చేసి నా దగ్గరకు వచ్చి కొట్టే అక్కర్లే, నాకు చెప్పొచ్చు, మర్యాదగా చెప్పొచ్చు, ప్రభు మీరు ఎంతో కష్టపడి మాకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, దయచేసి క్షమించండి, ఈ మాట చెప్తున్నాం అని అనుకోవద్దు, మాకు ఇలా అనిపిస్తుంది, ఇది మా యొక్క మూర్ఖత్వం కావచ్చు అనే మర్యాద పూర్వకంగా చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, మర్యాద లేకుండా కూడా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మర్యాద పాటిస్తామో, జూనియరా సీనియరా ఈక్వల్లా కాదు, ఎవరితోనైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండొచ్చు మర్యాద పాటించినంతవరకు. మర్యాద పాటించకపోతే ఎవరితోనైనా మనం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండలేము. మర్యాద పాటించకపోతే జూనియరే కదా, వీడిని తిట్టినా పర్లేదు, రాసుకెళ్ళి ఎలా చేస్తావా అంటే వాడు ఉంటాడా, వెళ్ళిపోతాడు. ఫ్రెండే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు. సో నా పాయింట్ ఏంటంటే మర్యాద చాలా ఇంపార్టెంట్, వైష్ణవ ఎటికెట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అంటుంది కరెక్టే, వైష్ణవ ఎటికెట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎటికెట్ని మనం పాటిస్తూ ఎవరినైనా అప్రోచ్ చేయవచ్చు, సుపీరియర్ని అప్రోచ్ అవ్వచ్చు, ఈక్వల్స్ని అప్రోచ్ అవ్వచ్చు, జూనియర్స్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. మర్యాద చాలా ముఖ్యం. సో ఏది బెటరు, మర్యాదగా వ్యవహరించడానికి ప్రయత్నం చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం బెటరా, లేకపోతే కపటత్వాన్ని పెంచుకుంటూ పోవడం బెటరా, ఏది బెటర్ ఆలోచించండి. ఏమంటారు మీరు, ఏమంటారు పండుగ? మర్యాద ఇచ్చుకుంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నిజాయితీగా ఉండడం బెటర్. అంతేగాని కపటత్వం మంచిది కాదు. కపటత్వం పూర్తిగా ఏం చేస్తుందో తెలుసా, చైతన్యాన్ని అంతటినీ కూడాను నమిలి మింగేస్తుంది అనమాట, డిస్ట్రాయ్ చేసేస్తుంది కపటత్వం. మనందరికీ మూల కారణం, మనందరం అడ్వాన్స్ అవ్వలేకపోవడానికి మూల కారణం ఏంటంటే కపటత్వం. తర్వాత ఇంకోటి కపటత్వంలో రెండో ఫేజ్ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మీరు మర్యాదగా వెళ్ళారు, చెప్పారు, చెప్పి రేపే మీరు మార్పు ఆశించారనుకోండి అంటే మీరు కపటత్వంలో ఉన్నట్టు అనమాట అర్థం. నీ వంతేమిటి, కన్వే చేయడం. కన్వే చేసిన తర్వాత అతడు మారతాడా మారడా భగవంతుడు చూసుకుంటాడు, వదిలేసి నిన్నే చెప్పాను అయినా నువ్వు మారట్లేదు చూడు అంటే అది ఇంకో రకమైన కపటత్వం అనమాట, అది చాలా అమర్యాద పూర్వకంగా మాట్లాడడం. సో ఇది మంచిది కాదు. ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా, అందువల్ల ఇది చాలా పెద్ద ఆస్టరిటీ తపస్సు, అన్నిటికంటే గొప్ప తపస్సు, మనందరం చేయాల్సినటువంటి తపస్సు ఈ రెండు, కపటం కలహం నుంచి బయటపడి తప్ప మనం కృష్ణ యొక్క కృపను పొందే అవకాశం లేదు. ఆలోచించండి, మనందరం ఆలోచించాలి కపటం కలహం నుంచి ఎలా బయటపడాలి. నో మోర్ డిస్కషన్స్ అబౌట్ థర్డ్ పర్సన్, నో మోర్ డిస్కషన్స్ అబౌట్. ఇది ఒక ఒక సిద్ధాంతంగా పెట్టుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు, మీ వల్ల ఎవరు డిస్టర్బ్ కాదు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, మీ వల్ల ఎవరు కూడా డిస్టర్బ్ కాదు. ఇది కనుక ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాజ్ ఆఫ్ దిస్. ఏమిటి, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, నా మాటలేమో మీకు రుచిస్తున్నాయా, లేకపోతే చాలా కఠినంగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాతలు చెప్పొద్దు, ఉంటే ఇక్కడే చెప్పేసేయండి. లేదు ఇక్కడ మీకు అంత కష్టం అనిపిస్తే నేను అక్కడ రూమ్లో ఉంటాను, అక్కడికైనా వచ్చి చెప్పొచ్చు. బట్ ఇండివిజువల్గా రావాలి, గ్రూపులతో కాదు. స్వీటా, కషాయంలో లేదా? వెరీ గుడ్, అది మీ బహుశా మీకు మా మీద ఉండే అభిమానం మిమ్మల్ని అలా స్వీట్గా అనిపిస్తుంది బహుశా. నిజంగానే కాన్సెప్ట్స్ ఆర్ వెరీ గుడ్, నో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, నిజంగా ఆచరించవలసిన కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ. ఇంకా ప్రయత్నం చేద్దామా వీటిని ఆచరించడానికి, ఒప్పుకుంటారా అందరూ? ఒప్పుకోరా? ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత సఫలీకృతం అవుతామా లేదా అనేటువంటిది భగవంతుడి గనుక, భగవంతుడు మనం ప్రయత్నం చేస్తే చాలు, భగవంతుడు మనకు కావాల్సిన శక్తిని ఇస్తాడు, చేయడానికి ఇస్తాడు. సో టేక్ ఏ వావ్, యూ విల్ నాట్ స్పీక్ బ్యాడ్ అబౌట్ అదర్స్ ఇన్ దియర్ అబ్సెన్స్. టేక్ ఏ వావ్, వేరే వాళ్ళ గురించి వాళ్ళ సమక్షంలో కాక వేరే సమయంలో మాట్లాడకూడదని వావ్ తీసుకుంటాం. వెరీ ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. ఎక్సెప్షన్ కేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలాంటి ఎక్సెప్షన్స్ కేసెస్లోనే ఆ వ్యక్తి లేనప్పుడు మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు మాట్లాడుకోవచ్చు. ఎవడు లేనప్పుడు, పిల్లవాడు లేనప్పుడు. అది అసమంజసమా సమంజసమా? అదే ఎక్సెప్షన్. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ప్రభు మీరు అన్నారు కదా, ఆ వ్యక్తి దగ్గర వాడి దగ్గర ఏం మాట్లాడతాం మనం, ఆ పిల్లవాడి దగ్గర ఏం మాట్లాడతాం? అంటే నీ దగ్గర ఏముండాలి, అంత శ్రేయోభిలాషత్వం ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. ఆ ఇద్దరికి అంత ప్రేమ ఉంది కాబట్టి, పిల్లవాడి మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ వ్యక్తి లేనప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క శ్రేయస్సు గురించి మాట్లాడచ్చు వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే పెంచబోయేది వాళ్లే కాబట్టి, పెంచుతున్నది పెంచబోయేది వాళ్లే కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ అన్నదమ్ములు మాట్లాడుకోవడానికి వీల్లేదు, వాళ్ళ దగ్గర అంత శ్రేయోభిలాషత్వం లేదు కాబట్టి. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గురువు కెన్ స్పీక్ అబౌట్ హిస్ డిసైపుల్ విత్ అనదర్ ఎగ్జాల్టెడ్ డివోటీ. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరి గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు? జీవగోస్వామి గురించి ఒకళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరు? రూప సనాతనులు ఇద్దరు జీవగోస్వామి గురించి మాట్లాడుకున్నారు. ఇందాక చెప్పిన దానికి ప్రిన్సిపల్ విరుద్ధమా? మీరు అనొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. బట్ ఏ ఉద్దేశంతో మాట్లాడుకున్నారు వాళ్ళు? జీవగోస్వామిని మళ్ళీ బృందావనానికి రప్పించడానికి, ఆయన చేత గొప్ప సేవ చేయించడానికి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరికి అంత ప్రేమ ఉన్నది జీవగోస్వామి మీద, వాళ్ళ మాట్లాడుకోవచ్చు. ప్రేమ ఉండే వ్యక్తులు మాట్లాడు, ద్వేషం ఉండే వ్యక్తులు మాట్లాడుకోవడానికి వీల్లేదు, వీలేదు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఇవి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ కష్టమైనా పాటిస్తే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. ఇదే మనం చేయాల్సిన తపస్సు. ఎలాగో మనకు తపస్సు లేదు. ఇందాక చెప్పాను, మనం రెండు పూట్ల ప్రసాదం తీసుకుంటాం, శుభ్రంగా పడుకుంటాం, అన్ని మనకు అంత హెవీ సర్వీసులు కూడా ఏమి లేవు. పెద్ద పెద్ద కొండలు ఎత్తాల్సిన సర్వీసులు కూడా లేవు మనకి. అందరికీ లిమిటెడ్ సర్వీస్, పుస్తకాలు వితరణ చేయడం, స్టాల్ దగ్గర కూర్చోవడం. బట్ తపస్సు ఎక్కడుంది అయితే? మరి బ్రహ్మచారికి ఎక్కడుందా తపస్సు? గృహస్థకున్న తపస్సు చెప్పమంటారా మీరు? ఒక మీరేమనుకోనంటే, మీరు బ్రహ్మచారులని నేను ఆక్షేపించట్లేదు. గృహస్థకుండే పెద్ద తపస్సు ఏమిటో తెలుసా? ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి బరిలా కష్టపడాలి. బయట ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే, కలియుగంలో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకే కలియుగంలో మనకి 12th క్యాంటోలో ఏమని రాశారు, చేయలేరు. అది కలియుగంలో ఒక చిన్న ఫ్యామిలీని ఎవడైనా మెయింటైన్ చేయగలిగితే వాడు ఏమన్నారంటే, వాడు సక్సెస్ఫుల్ పర్సన్ అంట. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అంత సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. సో వాళ్లకున్న వాళ్ళు ఇంకోటి వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండే భేదాభిప్రాయాలను ఒకరొకరు తట్టుకుంటూ ఉండడం, తర్వాత పిల్లలు చేసే వాళ్ళు చేసేవన్నీ కూడా భరించడం, వాళ్ళని శ్రేయస్సు ఆలోచిస్తూ ముందుకెళ్లడం, వాళ్ళు చేసే వాళ్ళ తపస్సు వాళ్ళకుంది. మరి మీరు చేయాల్సిన తపస్సు, మన బ్రహ్మచారులు చేయాల్సిన తపస్సు ఏమిటి? శాస్త్రం ప్రకారం అది బ్రాహ్మణులు చేసే తపస్సు. బ్రహ్మచారి అంటే ఆటోమేటిక్గా బ్రాహ్మణుడు అయిపోడు ఆటోమేటిక్. బ్రహ్మచారికి తపస్సు ఏమిటి? టు కంట్రోల్ ది సెన్సెస్, టు కంట్రోల్ ది సెన్సెస్ అండ్ టు ఆల్వేస్ స్టడీ ది స్క్రిప్చర్స్. To study the scriptures, to control the senses. So part of controlling senses is this too. To cooperate and not to speak behind the back. This is part of controlling the senses. See, ee tapas cheyipodatla. So let us do this tapas. Idi only brahmacharulu chese tapasse kaadu. Edi? Prati vaishnudu cheyalsina tapas. Prati okkaru vaishnude kaadu. ప్రతి ఒక్కరూ చేయాల్సిన తపస్సు అనమాట. కలియుగంలో స్పెషల్గా ప్రతి ఒక్కరూ చేయాల్సిన తపస్సు అనమాట. దెన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ విల్ బి అవేకన్. దివ్యజ్ఞానం అనేటువంటిది జాగృతం అవుతుంది అప్పుడే ఈ తపస్సు పాటిస్తుంది. ఉంది, డోంట్ బి డిస్టర్బ్. ఇప్పుడు నాకు మీతో ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు మీతో ప్రాబ్లం ఉంది బట్ నా మనసు ఒప్పుకోవట్లేదు, మీ దగ్గరకు వచ్చి చెప్పేంత ధైర్యం లేదు, ఏదో కారణం నన్ను అడ్డు తగులుతుంది. అప్పుడు ఏం చేయాలి నేను? కృష్ణుడు ఎప్పుడు ధైర్యం ఇస్తే అప్పుడు వెళ్తాను లేని ఊరుకోవాలి. కానీ నేను అలా చేయనే, నేనేం చేస్తాను? మీ దగ్గరకు వచ్చి చెప్పలేను, బట్ ఇక్కడ కొత్త 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 ఉడుగుతూ ఉంది కాబట్టి ఈ ఉడుకుడు ఎవరి దగ్గరకో వెళ్ళి చెప్పాలి. సో ఇట్ సింప్లీ స్పిల్స్ ఓవర్. ఇక్కడ 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 వెళ్తాను. నేను చెడిపోయే, నాతో పూటకు ఉండే కమ్యూనిటీ వాళ్ళు కూడా చెడిపోయాయి. సో నీకు అంత భయం ఉన్నప్పుడు నోరు మూసుకో, ఎవరితో మాట్లాడకుండా కృష్ణుడే సాల్వ్ చేయనని చెప్పేసి వదిలేయాలి. ఇది ఇంకున్న ఇంకొక ఆప్షన్, అంటే కపటత్వం లేకుండా వర్తించే ఇంకొక ఆప్షన్ ఇది. బట్ ఇది మాత్రం అలో చేయడానికి వీలేదు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఏది వెళితే ధైర్యంగా వెళ్ళి మాట్లాడు, లేకపోతే కృష్ణుని మీద వదిలేసి నువ్వు శుభ్రంగా హాయిగా ఉండు. రెండు కుదరకపోతే కపటత్వం తప్పనిసరి, కపటంగా వ్యవహరించాల్సిందే. వెనక్కి వస్తాడు అతను, అతను ప్రాక్టీస్ చేసిన ప్రిన్సిపల్ కరెక్టే. ఏదో ఒకటి రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తాడు. మందిరం వదిలేస్తారు కాబట్టి కపటాన్ని పెంచిపోసిద్దామా? సో అది మనం చేయాల్సింది ఏంటి? కపటాన్ని మాత్రం పెంచి పోషించద్దు. అతడు కావాలంటే వెళ్ళిపోయినా పర్లేదు, బట్ ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాడు. బట్ లెటస్ హ్యావ్ రైట్ ప్రిన్సిపల్స్, లెటస్ హ్యావ్ రైట్ ప్రిన్సిపల్స్. వెరీ గుడ్. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు పెద్ద హార్ట్ ఉండాలి, వాళ్ళు బ్రాడ్ హార్ట్ ఉండి ఎవరినైనా అకామిడేట్ చేయగలిగే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళ మిస్టేక్స్ ని ఎత్తి చూపించినా కూడా దాన్ని స్వీకరించే వినమ్రత ఉండాలి, వాళ్ళకి హ్యూమిలిటీ ఉండాలి. నేను నీకు ఇన్స్ట్రక్టర్ని, నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తావా అనేటువంటిది అంటే ఇంకా ఎవరు నీ దగ్గరికి అప్రోచ్ చేయగలరు? నువ్వు ఎవరు అప్రోచ్ చేయగలరు? ఐఎమ్ ఆల్సో కండిషన్, నేను కూడా తప్పులు చేస్తాను, నాలో ఏమైనా తప్పులుంటే నాకు మీరు దయచేసి చెప్పండి, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి భావన కలిగినటువంటి వాడే నిజమైన సీనియర్ డిబోట్. డోంట్ వరీ, డోంట్, డెఫినెట్ గా వస్తాడు ఆ వ్యక్తి, నేను గ్యారంటీస్తాను డెఫినెట్ గా వస్తాడంటే మందిరానికి రావచ్చు, లేదా కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేయండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ చేసినట్ట, లేకపోతే కాదా ఏంటి? మరీ దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. అంటే ఈ ఆశ్రమంలో జాయిన్ కాకపోతే వాడు చెడిపోయినట్టేనా? నేను మిమ్మల్ని ఏమనట్లేదు. నో, హీ మే బి క్యారింగ్ రాధా గోవింద్ అండ్ సర్వింగ్ సమ్ అదర్ వే, హూ నోస్? హౌ డూ వీ నో? హౌ కెన్ వీ కమ్ టు సచ్ కంక్లూజన్స్? మందిరం వదిలిపెట్టినంత మాత్రం వాడు మొత్తం వాడు ఆ కాలగర్భంలో కలిసిపోయాడు అనడం కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఇచ్చింది ఏమిటి ఇక్కడ? మరి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు కాలగర్భంలో కలిసిపోయాడు అంటే నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటి? మనందరం కలిపి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటి? మనం ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా సరే వదిలిపెట్టినా కూడా భగవంతుని హృదయంలో పెట్టుకుని ఏ రకంగానే వస్తే రాని మంచిదే, లేదునంటే కనీసం భగవంతుణ్ణి చక్కగా ఏదో విధంగా తన తనకున్న స్థాయిలో తన కొలవని గృహస్థ అవ్వచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బట్ హీ విల్ స్టిల్ సర్వ్ రాధాకృష్ణ, హీ విల్ స్టిల్ స్టిల్ సర్వ్ ది సుప్రీం లార్డ్ కృష్ణ అండ్ శ్రీల ప్రభుపాద్. సో వీ విల్ నాట్, లెట్ అస్ నాట్ సాక్రిఫైస్ ప్రిన్సిపల్స్ ఫార్ మెంబర్స్. అప్పుడు ఉన్న మెంబర్స్ చెడిపోతారే. నువ్వు వాడిని ఉంచుకుంటే వాడు పుస్ 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 అని ఒక 10 మందిని చెడగొట్టి చాలా అందరు వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? ఎస్, సర్టన్లీ. అందుకే సీనియర్స్ కి ఎక్కువ బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి అంటే నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనుకుంటే కుదరదు. అలాంటి కమ్యూనిటీ లివింగ్ ఇంపాసిబుల్. కమ్యూనిటీ లివింగ్ అంటే సాక్రిఫైసింగ్ స్పిరిట్ ఉండాలి, ఇంకొకరి కోసం త్యాగం చేసే బుద్ధి ఉండాలి, అది కమ్యూనిటీ లివింగ్. అలా లేకపోతే ఇంపాసిబుల్. మనం ఉండలేం సరిగ్గా, వేరే వాళ్ళని ఉండనివ్వలేం కూడా. అతన్ని ఫాలో అవ్వకండి, అతని గురించి ప్రార్థించండి. మీరు అతన్ని డైరెక్ట్ గైడెన్స్లో ఉండాల్సిన పని లేదు, బట్ అతని గురించి ప్రార్థించవచ్చు. అయ్యో, ఈ ప్రభు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా కూడాను ఎదగాల్సింది పోయి ఇంకా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టుంది కృష్ణ, నాకైతే అధికారం లేదు, అతని దగ్గరికి వెళ్ళి చెప్పేంత అధికారం లేదు నాకు. లేదా మీరు భగవంతుని ప్రార్థించండి, లేదా అతన్ని నిజంగా అతను శ్రేయస్సు కోరేటువంటి వాడు, అతనికి మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తికైనా చెప్పొచ్చు. అతడికి ఎవరి మీద ప్రేమ ఉన్నదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. దట్ ఈజ్ అనదర్ ప్రిన్సిపల్. ఈ వ్యక్తిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏమో నాకు తెలియట్లేదు, బట్ ఈ వ్యక్తి ఇంకా ఉన్నతంగా ఎదిగేటట్టుంటే నాకు మంచి ఎగ్జాంపుల్గా ఉండి నన్ను చాలా ఇన్స్పైరింగ్గా డివోషనల్ సర్వీస్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని అతను ప్రేమిస్తాడు, మిమ్మల్ని అతడు గౌరవిస్తాడు, కాబట్టి మీరు అతనిలో మార్పు తీసుకోవచ్చు రావచ్చు. దయచేసి మీరు అతనికి హెల్ప్ చేయండి, నేను ఎలాగో చేయలేను, మీరు హెల్ప్ చేయండి అని చెప్పవచ్చు. అది ఎక్సెప్షన్. ఇప్పుడు అది ప్రతిదానికి వెళ్ళి ఆయన మీద పడిపోయి చెప్పేయడం కాదు, అది వెరీ రేర్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ ఉంది, బట్ ఇట్స్ వెరీ రేర్లీ షుడ్ బి టేకెన్. ఇట్ కెనాట్ బి టేకెన్ ఎవ్రీడే, ఎవ్రీడే అఫేర్ కాదు ఇట్ ఇస్. బట్ అతనిలో ఆ ఇన్స్పిరేషన్ తెచ్చే ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఉంటే అతను అలా చేయగలడు, లేకపోతే ఎలా చేయగలడు అతను? ఎవరైనా సరే ఇంకొక ఉన్నతమైనటువంటి చైతన్యం చూపించే వాళ్ళు ఉంటేనే వాళ్ళు మారుతారు, లేకపోతే మారరు కదా. నేను ఆల్రెడీ సఫర్ అవుతున్నాను, సఫర్ అవడం వల్ల ఏమవుతుంది, నాకు పోస్ట్ కూడా వదిలేమంటే ఇంకా నేను సఫర్ అవుతాను. ఐ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఇన్సెక్యూర్. ఇప్పుడేమో నేను సరిగ్గా లేనంటున్నారు, ఇప్పుడేమో రేపు పోస్ట్ కూడా వదిలేమంటున్నా అమ్మో అని చాలా ఆయన ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు. సో మనం ఏం చేయాలి, అతనికి ఆయనకి ఆ అవేకనింగ్ వచ్చేటట్టుగా మనం చేయాలి మన బిహేవియర్ ద్వారా. లెట్ అస్ కోఆపరేట్ విత్ దట్ పర్సన్, లెట్ అస్ ప్రే ఫర్ దట్ పర్సన్. అప్పుడు అతనికే భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడని అంటామే, మరి ఆయన హృదయంలో కూడా ఉన్నాడు కదా భగవంతుడు, చెప్తాడు కదా అతనికి, పరమాత్మ చెప్తాడు కదా అతనికి ఇన్స్ట్రక్షన్స్, ఆయన నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు ఇంకా సరిగ్గా ఎదగట్లేదు అని భగవంతుడు ఏదో ఒక రూపంలో చెప్తాడే, తప్పనిసరిగా చెప్తాడు. ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ ఈ మానసిక తత్వాలన్నీ తొందరగా అయ్యేటువంటివి కావు. అంటే ఇవన్నీ డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ వెరీ క్విక్లీ, ఇమీడియట్ రిజల్ట్స్ దయచేసి ఎక్స్పెక్ట్ చేయదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కాన్షియస్నెస్ చేంజ్ అవ్వడానికి లైఫ్ టైమ్సే పట్టచ్చు, ఇయర్స్ పట్టచ్చు. బట్ దట్ ఈస్ వై సాధు లక్షణం ఏమిటి, డోంట్ రిమూవ్ ఇంప్రూవ్ అన్న, డోంట్ రిమూవ్ తీసేయొద్దు, ఇంప్రూవ్ దట్ పర్సన్. బట్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎంత ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసినా కొంతమంది మారకపోతే వాళ్ళు కొత్త సిచ్యువేషన్ ఇవ్వాల్సిన వస్తుంది, పరిస్థితి వస్తుంది, వస్తుంది డెఫినెట్ గా వస్తుంది. కేసు ఏది ఒక సిద్ధాంతం లేదు, తీయకూడదు అనడానికి సిద్ధాంతం లేదు, అలాగే ఉంచాలని సిద్ధాంతం లేదు. కేసు టు కేసు బట్టి మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తిని అలా వదిలేస్తే ఇంకా దారుణంగా వివరించే అవకాశం ఉంది. కొద్ది సమయం పాటు నాయన నువ్వు మంచిగా నువ్వు ఇంట్రోస్పెక్టివ్ గా చేసుకుని భక్తి చేసి మళ్ళీ స్వస్థ స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు దీన్ని మళ్ళీ నువ్వు యాక్సెప్ట్ చేసి పోసుకు, అది ఎంత బాగుంటుంది. చేంజ్ కావచ్చు కరెక్ట్, లేకపోతే ఇతరుకి పోస్ట్ కూడా తీసేస్తే ఇతడు వెళ్ళిపోతాడు అనుకుంటే మరి ఇతరు కిందళ్ళందరూ ఏమైపోతారు, మరి వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ రావాలి కదా, వాళ్ళకి ఇన్స్పిరేషన్ రావాలంటే ఏం చూసే కదా ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఇదంతా చాలా కాంప్లెక్స్, అంటే వ్యక్తులతో డీల్ చేయడం అంత ఈజీ కాదు. ఇదేదో వస్తువులను ఎక్కడి నుంచి అక్కడ తీసి పెట్టేయడం కాదు, చాలా కేర్ఫుల్గా చేయాల్సింది. ఒక వ్యక్తి హృదయం నొప్పి పెట్టకుండా కేర్ఫుల్గా చేయాల్సింది. అందుకే కలియుగంలో లీడర్ అవ్వడం అంటే అంతకంటే కరస్ ఇంకోటి లేదు, అంతకంటే పెద్ద శాపం ఇంకోటి లేదు. కలియుగంలో లీడర్ అవ్వడం కంటే పెద్ద శాపం ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా, నువ్వు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళు చేసే సర్వీసెస్, కానీ నీకెవరు చెప్పడు థ్యాంక్ యూ అని. దిస్ ఈజ్ కాల్డ్ థ్యాంక్లెస్ సర్వీస్. వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ యూఆర్ ఎ గుడ్ బాయ్, నైస్ బాయ్, నైస్ సర్వీస్ యూఆర్ డూయింగ్ అని ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి. బట్ నీకెవడు చెప్తాడు అలా, నీకు రోజు అలా చెప్తే కదా నీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. అందుకే టాప్ మేనేజ్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవరు చెప్తున్నారు రోజు మీరు యూఆర్ ఎ గుడ్ బాయ్, యూఆర్ డూయింగ్ నైస్లీ, గో ఆన్ అని చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్? వాళ్ళు మన బాధలన్నీ తీసుకుంటున్నారే, మరి వాళ్ళ బాధలు తీసుకునే ఇంకో వ్యక్తి లేకపోతే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు చెప్పండి? వాళ్ళ మీద మనకు జాలి లేదా? కాస్త జాలి పడకూడదు మనం వాళ్ళ మీద. మనం ఎప్పుడైనా అడిగామా, ప్రభు మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, నేను మీకు ఏ రకంగా నేను సేవ చేయొచ్చా అని ఎప్పుడైనా అడిగామా? మనం ఎంతసేపు మన ప్రాబ్లమ్స్ని ఆ వ్యక్తి మీద బంబాడు చేసేస్తున్నాం కానీ, అంతేగాని ఆ వ్యక్తిని ఎప్పుడైనా అడిగామా? చాలా సంతోషం చెప్పినందుకు, చాలా. యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాయ్, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్ట్ చేశాడు, వెరీ గుడ్, స్టార్ట్ చేశాడు. ఈ స్టార్ట్ ద ప్రిన్సిపల్, కరెక్ట్, ఇట్స్ వెరీ గుడ్. అలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో, చాలామంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో బాధ్యత తీసుకునే వాళ్ళ బాధ్యత ఇది, ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది. చూశారు కదా మీరు, ఇగో ఎగ్జాంపుల్ నందబలరామ్స్ ఎగ్జాంపుల్. అంతెందుకే మొన్న ఇక్కడ మీ భక్త ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని లేదని చెప్పి ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు, మీకు తెలుసో లేదు, మీ అందరికి తెలియకపోవచ్చు, కొంతమందికి భక్త ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి తెలుసుండొచ్చు. అతను మ్యారీడ్ బట్ తిరుమల వచ్చేసాడు, మ్యారేజ్ లేనని తిరుమల వచ్చేసాడు. తిరుమల వచ్చేసి బ్రహ్మచారిగా జాయిన్ అయ్యాడు. వచ్చిన తర్వాత అంతా వాళ్ళ మామగారు ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాడు అబ్బాయి, ఎవరో నాకు తెలియదు, పేరు తెలియదు. బట్ అతను తన భార్యతో పాటు బిడ్డతో పాటు హైదరాబాద్కు వచ్చి నా ఆఫీస్కి వచ్చి నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను సీరియస్గా, దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటే నాకు చాలా సంతోషం కలిగింది. నేను చూశానయ్యా, నేను నువ్వు లుంగిన్ను షర్ట్ వేసుకోవడం నేను చూశాను, నువ్వేంటి సడన్ గా ప్రత్యక్షమయ్యో అమ్మాయితోని ఒక మాతాజీతోని బిడ్డతో ప్రత్యక్షమయ్యంటే అని అంటే మొత్తం కథ అంతా చెప్పాడు. ఆమె కూడా చెప్పింది అనమాట, ఏడుస్తూ చెప్పింది ఇది పరిస్థితి, ఈయన వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడని. సో ఈ సంస్కారం ఆయన ఎన్ని రోజులు ఉన్నాడో నాకు తెలియదు, కొన్ని నెలలే బహుశా ఉండు, 8 మంత్స్ ఉండుండొచ్చు. బట్ ఆ సంస్కారం చూసారా, సంస్కారం పోలేదే, ఇక్కడ ఉన్న సంస్కారం పోలేదే, ప్రాక్టీస్ చేయాలనేటువంటి తపనతో వచ్చాడే. సో ఐఎమ్ హెల్పింగ్ హిమ్, ఎంత తీసుకుంటాడో అది వేరే విషయం. బట్ అతను వచ్చినప్పుడల్లా, సండేసే వస్తాడు, నేను చాలా బిజీ సండే, బట్ స్టిల్ అతను వచ్చినప్పుడల్లా ఒక 10 నిమిషాలు ఇస్తాను. ఆ 10 నిమిషాల్లో ఏడిపోయా మళ్ళీ, వాళ్ళిద్దరు కొట్టుకుని నాకు చెప్తూ ఉంటారు అనమాట, నేను ఇలా వింటూ ఉంటాను అంతే 10 నిమిషాలు. బట్ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు, వచ్చేటప్పుడు చాలా టెన్షన్ గా వస్తారు, వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్తారు. మనం మంచి సంస్కారాలు ఇస్తే అవి క్యారీ చేస్తారు, చెడ్డ సంస్కారాలు ఇస్తే మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ మొహం కూడా చూడకుండా వాళ్ళు మాయమైపోతారు. కాబట్టి మనందరి మీద ఆధారపడి ఉంటుంది, మనందరం వ్యవహరించే తీరు మీద ఆధారపడి ఉంటుంది. లెట్ అస్ గివ్ గుడ్ సంస్కారాలు. వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ హృదయం క్షోభిస్తూ వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇందాక తులసినారాయణ చెప్పాడు, ఏముంది ఒక మాట అడగడానికి, ప్రసాదం తీసుకున్నావయ్యా, సరిగ్గా తీసుకుంటున్నావా లేదా, హెల్త్ సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అని ఎప్పుడైనా ఒక్క వ్యక్తి ఒక మాట అంటే, పెద్దానికి సుపీరియర్ అథారిటీ అని అడగక్కర్లేదు కదా, ఆయనకి బోల్డ్ ఎంతమంది హ్యాండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడగొచ్చు కదా. ఎంతమంది అని టెంపుల్ ప్రెసిడెంట్ అడుగుతాడండి 100 మందికి, నాయన బాగున్నావా, నాయన బాగున్నావా, నాయన బాగున్నావా అని ఆయనే అడగక్కర్లేదా. ఆయన కింద ఉండేటువంటి కొంతమంది అథారిటీస్, కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు అడగొచ్చు కదా. అలా అడిగితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, నేనే ఎప్పుడు అడుగుతున్నా, నన్నే అడుగుతున్నారు, నేనెప్పుడు అడగలేదే ప్రభుని, ప్రభు మీరు బాగున్నారా అని ఎప్పుడు నేను అడగలేదని ఆ వ్యక్తికి అనిపిస్తుంది, ఆ వ్యక్తి తప్పనిసరిగా అనిపిస్తుంది. అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటే. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ 1-sided ప్రోగ్రామ్, ఇట్స్ 2-sided ప్రోగ్రామ్. బోధ ఎంత పరస్పరం దదాతి ప్రతిగ్రహణాతి, ఇది కృష్ణ చైతన్యం అంటే. సో ఆ ప్రేమభావం లేకుండా ఏదో మనం ఒక ఇంకో రకంగా ఒక ఫ్యాక్టరీలాగా వెళ్ళిపోతే అప్పుడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టరీ అండ్ అస్. ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టరీ, దిస్ ఈజ్ ఎ లవింగ్ హౌస్ బిల్ట్ బై ప్రభుపాద్, లవింగ్ హౌస్. యూఆర్ సపోజ్ టు బి లవింగ్ టు ఈచ్ అదర్. నేను మళ్ళీ ఇందాక ఒక ప్రిన్సిపల్, అల్టిమేట్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఏమిటది? డోంట్ కంప్లైన్. కృష్ణ విల్ గివ్ యూ అన్లిమిటెడ్ మర్సీ ఇఫ్ యూ డోంట్ కంప్లైన్. నాకింత జరిగింది, నాకింత బాధ జరిగింది, డోంట్ వరీ. యూ కేమ్ హియర్ ఫర్ వాట్? ఇక్కడ మనకి కిరీటాలు పెడతారని రాలేదు కదా, మనకి ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం సర్వ్ చేయడానికి వచ్చాం, సర్వ్ చేస్తున్నాం. ఆ మాత్రమేనా ఏదో కొద్దిగానే ఉందే, తినడానికి కొద్దిగానే పెట్టారే, బహుశా నాకు ప్రసాదం తినే భాగ్యం ఎక్కడైనా దొరుకుతుందా? ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా ఉంటే నాకు ప్రసాదం తినే భాగ్యం దొరుకుతుందా అని ఆలోచించుకోగలిగితే అప్పుడు ఈ హృదయంలో ఉండే ఆక్రోషంతో ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళు చేయాల్సిన డ్యూటీని గుర్తు చేస్తారు, కానీ తాను చేయాల్సిన డ్యూటీని మాత్రం గుర్తుంచుకోరు. అది ప్రాబ్లం, అది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే దిస్ బికమ్స్ వైకుంఠ. రీసెంట్గా ఒక మెసేజ్ నేను డివోటీస్ పంపిస్తే వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇంగ్లీష్లో కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్లిమెంటింగ్ అండ్ కోఆపరేటింగ్ విత్ వైష్ణవాస్, నాట్ కంపేరింగ్, కంపీటింగ్, కంప్లైనింగ్ అండ్ క్రిటిసైజింగ్. దిస్ ఈజ్ వైకుంఠ కల్చర్. ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ అండ్ కోఆపరేటింగ్, 6 C's, 2 good C's, 4 bad C's. వాట్ ఆర్ ద 2 good C's? కాంప్లిమెంటింగ్ అండ్ కోఆపరేటింగ్. అండ్ వాట్ ఆర్ ద బ్యాడ్ సీస్? కంపేర్. ఫస్ట్ స్టార్ట్స్ విత్ కంపారిజన్, దెన్ కంపిటీషన్, దెన్ కంప్లైనింగ్, దెన్ క్రిటిసైజ్. ఇదంతా గ్రాడ్యువల్గా వచ్చే మార్పు అనమాట. ఫస్ట్ స్టార్ట్ ఏది? కంపారిజన్తో. కంపారిజన్, కంపిటీషన్, కంప్లైనింగ్, క్రిటిసైజ్. In this way we can maintain a Vaikuntha culture if we do this. So let us try. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ట్రై చేద్దాం. ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతాయి. చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, ఈయనేం పాటిస్తున్నాడు మనం చూడు గొప్పగా చెప్తున్నాడు అనొచ్చు, డజంట్ మ్యాటర్. ఉమ్మేయచ్చు, డజంట్ మ్యాటర్. తూ అనొచ్చు, డజంట్ మ్యాటర్. ఓవర్ గ్లోరిఫై చేయొచ్చు, డజంట్ మ్యాటర్. బట్ గో ఆన్, సింప్లీ గో ఆన్. ఓకే, ఎనీవే చాలా టైం అయిపోయింది, సారీ. థ్యాంక్ యూ. శ్రీ ప్రభుపాదకి జయ.